మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 రమేష్ అయ్యా గారు.
నా ప్రైజ్లాడు అందరికీ ప్రైజ్లాడండి. మత్తయి సువార్త 6:19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలేదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునండి, అచ్చట చిమ్మటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగిలేరు. నా ప్రైజ్లాడు.
21-22 ఏఎస్ఏ నర్సయ్య గారు.
ప్రైజ్లాడు సార్.
ప్రైజ్లాడండి.
ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడ్లా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రైజ్లాడు సార్.
23-24 సంపత్ డిఆర్డిఏ.
సార్ ప్రైజ్లాడు సార్.
ప్రైజ్లాడు బ్రదర్.
నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఇండును. నీలో నున్న వెలుగు చీకటి ఇండు ఎట్లా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండునేరడు, అతడు ఒకరిని ద్వేషించుకుని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని త్రుణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండునేరారు. సార్ ప్రయోజనం.
25-26 అనసూయ డిఆర్డిఏ.
అన్నా ప్రేయసులాడు. అన్నా
అమ్మా ప్రేయసులాడు.
అందరికి ప్రేయసులా. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా?
27-28 కురువి ప్రసాద్ అన్న.
మీలో ఎవరించడం వలన తన ఎత్తు మురుడెక్కువ చేసుకునగలడు? వస్త్రములను గుర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. వందనాలు.
29-30 హెడ్ కాన్స్టేబుల్ శ్రీకాంత్
సార్. వందనాలు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినడలా? అల్ప విశ్వాసులారా, మీకు మరినిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. వందనాలు సార్.
31-32 ఇమ్మానియల్ నాగయ్య.
కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఇది ఆనాటికి చాలును.
బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన మీ అందరికి వందనాలు. నాగయ్య 31-32 ప్రార్థన చేసుకుందాం. తనలోంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవ, దైవం రక్షక, మీకు వందన. ఈ దినమును బట్టి మీకు వందన. 24వ తేదీని మీరు మాకు అనుగ్రహించారు. ఈ దినానికి మీ అధిపతి అని, ఇది మీ ధానమని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ప్రత్యేకించి మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై, ప్రభు రక్షణలో మేము ఎదుగునట్లుగా మీరు మాకు ఇచ్చిన నీ జీవ గ్రంథం లేఖనాలకై. దేవా, మీరు మాకు ఇచ్చిన అనుదిన సంఘ సహవాసానికై, ఈ బైబిల్ స్టడీకై సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఆస్త వచ్చిన ప్రియులందరినీ మీరు బలపరచండి. స్టడీ టీమ్గా సిద్ధపడి ముందుకొచ్చిన ఇన్ఛార్జెస్ ను, ట్రైనింగ్ టీంను మీరు బలపరచండి. అల్పుణ్ణి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, మీకు వందనాలు. ఉదయకాలపు బైబిల్ స్టడీ ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. విజ్ఞాపన ప్రార్థన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, భారభరితంగా మీరు మార్చండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. ప్రభా, మరి రమేష్, నర్సయ్య గారు, సంపత్, అనసూయ, కొరివి ప్రసాద్ అన్న, శ్రీకాంత్, మానియ, దయా, మాథ్యూస్ ను మీరు బలపరచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏ మానియ, నువ్వు ఒకసారి అన్మ్యూట్ అవ్వు. నీ ప్రాబ్లం ఉన్నట్టుంది, మిగతా అందరు రెస్పాండ్ అయ్యారు. ఏమయ్యారు? సరే, స్టడీ టీమ్ మాట్లాడతారు, తర్వాత పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ మీరు ఉపయోగించుకోవచ్చు. నిన్నటి దినమందు చదివిన వాక్యం మీద మీ సొంత మాటల్లో వివరించి చెప్పగలిగారు. తర్వాత మనం ప్రశ్నలు కూడా ప్రారంభించాం. ఒక 3 ప్రశ్నల మీద డిస్కస్ చేసాం. చక్కటి సమాధానాలు కంక్లూజన్ తోటి మనం నిన్నటి దిన ముందు బైబిల్ స్టడీని ముగించుకున్నాం. అందులో 19-20 వచనాలను ఆధారం చేసుకొని పరలోక ధనానికి భూలోక ధనానికి వ్యత్యాసాలను ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్న మీద భూలోక ధనం తుప్పు పడుతుంది, పరలోకపు ధనం నిత్యముగా నిలుస్తుంది, ఇది నశించిపోయేది, పరలోక ధనం నశించిపోయేది కాదు అని మీరు వ్యత్యాసాలు మాట్లాడారు. ఆ చెమ్మటి పట్టడం, తుప్పు పట్టడం, దొంగిలించడం ఎలా అర్థం చేసుకోవాలన్న ప్రశ్న దగ్గర, 1, వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది, ఆ విలువ కాలంతో పాటు పడిపోతుంది, పెరగదు అని మాట్లాడారు. అట్లాగే పిల్లలు మనం వదిలేస్తాం, మనం అది ధనం మనతో ఉండదు, మనం కూడా ధనంతో ఉండం, వదిలిపోతాము. మన వెనకాల తినేది పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు అని కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత పరలోక ధనాన్ని ఎట్లా కూర్చుకోవాలి అన్న మాట దగ్గర మనం మాట్లాడాం. మనుషులకి ఇవ్వాలి, బీదలకు ఇవ్వాలి. 2 మాట, ఆయన్ని వెంబడించాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ధనాన్ని ఆయన మహిమ కోసం వాడాలి, ఆత్మల సంపాదన కోసం వాడాలి. దాన్ని మనం చూసాం. పరలోకంలో ధనం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్న దగ్గర కూడా దేవుడిచ్చే బహుమానాలు, కిరీటాలు, మెప్పు, దేవుడిచ్చే మెప్పు, సత్క్రియలు అన్న ధనం, తర్వాత దేవుడి పరలోకమే ధనం, పరలోక రాజ్యమే ధనం, పరలోకపు రాజు దేవుడే ధనం అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక మిగతా ప్రశ్నలు, డిస్కషన్స్ మనం మాట్లాడుకోవడం మంచిది. అయితే కండిషన్ ఏంటంటే, మీరు మాట్లాడేది ఏదైనా సరే స్పష్టంగా, సూటిగా, ఒక్క సెంటెన్స్ లో ఉంటే ప్రశ్న అయినా, అది సమాధానమైనా, అది స్టేట్మెంట్ అయినా క్లారిటీ ఉంటుంది. మీకు కూడా చెప్పాలనుకున్నది స్పష్టంగా, నేరుగా, సూటిగా చెప్పడం కూడా అలవాటు అవుతుంది. అందుకోసం వివరణ చెప్పొద్దు, మీరు స్ట్రైట్ గా మాట్లాడండి. మాకు అవసరమైన చోట వివరణ అడిగితే ఆ వివరణ మీరు చెప్పడానికి మీరు బ్యాక్గ్రౌండ్ లో, బ్యాక్ ఎండ్ లో మీరు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఏం చెప్పాలనుకుంటున్నారు స్పష్టంగా మాట్లాడండి. ఈ ప్రశ్నల సమయంలో ప్రశ్నలు మాత్రమే కాదు, సమాధానాలు కూడా మీరు చెప్పచ్చు, సమాధానాలని కూడా చెప్పచ్చు. కాబట్టి స్టడీ టీమ్ 8 మంది, మిగతా ప్రశ్నలు, అర్థం కాని విషయాలు, మీరు అధ్యయనం చేసిన విషయాలు ఏమైనా ఉంటే మీరు తప్పకుండా ఇక్కడ పంచుకోవచ్చు. బెటర్ ఏంటంటే వచ్చిన వెంబడి వచ్చిన వెళ్ళిపోతే ఒక క్లారిటీకి వస్తామేమో. ఆల్రెడీ 19, 20 వచనాలు మాట్లాడుకున్నారు, 2 వచనాలే. అక్కడేమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, అక్కడేమైనా మీరు స్టడీ చేసిన విషయాలు ఉంటే ప్రజెంట్ చేయండి, లేకపోతే 21, 22 నర్సయ్య గారి పోర్షన్ మీద మీరు ఏమన్నా మాట్లాడవచ్చు. వాళ్ళందరిని అన్మ్యూట్ చేశారా? మ్యూట్లో పెట్టి లెక్చర్లో పెట్టి నన్ను కూర్చోబెట్టారా?
చేశాను సార్.
చేశారు సార్.
మరి మాట్లాడండి. ఇరవై ఒకటి 22లో మీకు ప్రశ్నలు ఏం లేకపోతే ఇక అట్లా వరుసగా 23, 24, 20 ఏదన్నా ఉంటే మాట్లాడచ్చు.
అన్న 21వ వచనముల దేహమునకు దీపము, 22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంది ఇందుల నీ దేహమంతా వెలుగుమయమై ఉందని అంటున్నాడు. నీ కన్ను చెడినది దేహమంతా చీకటిమయమై ఉందను, నీలోనున్న వెలుగు చీకటి అయింది నీడల, ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు అన్న. చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు, నేను ఎట్లా తీసుకోవాలన్న? వెలుగు గొప్పదని తెలిసి తెలిసి చీకటి గొప్పది.
సుశీల టీచర్ గారు కూడా చాట్ బాక్స్ లో చీకటి ఎంతో గొప్పది, చీకటిని పొగడకూడదు, వెలుగునే పొగడాలి, కానీ చీకటిని పొగుడుతున్నట్టుగా ఈ వాక్యం ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి అంటుంది అనసూయ. మిగతా ఆ టీమ్ సభ్యులు ఏమైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద?
సార్ ప్రేదరాడు సార్.
సంపత్ మాట్లాడు బ్రదర్.
సార్ ఇక్కడ 23వ వచనంలో 2 మెథడ్స్ అనేసి నాకు అర్థమవుతుంది సార్. ఒకటి, నీ కన్ను చెడినది అయితే దేహమంతయు చీకటి సార్.
వివరణ చెల్లొద్దు, మీరు చెప్పాల్సిన ఆన్సర్ స్టేట్మెంట్ చెప్పండి, వివరణ అడుగుతాం.
ఇక్కడ చీకటి ఎంతో గొప్పది అనేసి మేడం వారు చెప్పినట్టు నాకు ఏమర్థం వస్తుందంటే సార్, దేహమంతయు అంటే కన్ను చెడిపోతే దేహమంతా చీకటి అవుతుందంటే ఒకటి ఒక మెథడ్ సార్. అయినను నీలో ఉన్న వెలుగు అంటే మనం ఉన్నటువంటి వెలుగు చీకటిగా ఉంటే అది ఎంతో గొప్పది అనేసి మన లేఖనాలు సెలవిస్తున్నాయి సార్. అంటే కల మన వెలుగు చీకటి అయినా కూడా అది ఎంతో గొప్పది.
బాగుంది, మీరు పెట్టుకోండి. చెప్పారు కానీ కొంచెం అర్థం కాలేదు, కొంచెం ఆలోచించుకుని తర్వాత చెప్పారు కానీ. రమేష్ తీసుకోరా
అన్న. దీనికి క్లారిటీ మనకు దొరకాలంటే లోకసువార్త 11వ అధ్యాయంలో చాలా క్లారిటీగా ఇచ్చారు, అదే సందర్భం అక్కడ రాయబడినప్పుడు. 11వ అధ్యాయం 34, 35లో చూస్తే కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోమని చెప్పాడు అన్న. ఆ 3 వచనాలు చాలా క్లారిటీగా ఉంటుంది, చదవమంటే చదువుతున్నాను.
చెప్పే తర్వాత చదువుది కానీ చదువుతామంటే అయ్యేది కాదు కాబట్టి చెప్పే.
అదే ఇక్కడ ఏమన్నాడంటే ఆ కన్ను చెడిపోతే దేహం కూడా చెడిపోద్ది కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోమన్నాడు. కాబట్టి ఈ వెలుగు సంబంధం మనము ఇక చీకటికి సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు కూడా వెలుగు వెలుగు సంబంధంగానే ఉండాలి. ఆ చీకటి పనులు చేస్తా ఉంటే చీకటి మయం అయిపోద్ది అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు అండి. అక్కడ నాకు అర్థమైంది, చాలా క్లారిటీగా ఉంది అక్కడ.
చీకటి ఎంతో గొప్పది. బాగుంది, ఇద్దరు చెప్పడానికి ట్రై చేస్తారు. అనసూయ నీకేమైనా సమాధానం వచ్చిందా
అన్న? ఇంకొంచెం కావాలన్న.
సాటిస్ఫై కాలేదు, సాటిస్ఫైడ్ గా రాలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. చీకటి ఎంతో గొప్పది అని చీకటిని ఎందుకు పొగిడినట్టు, అది ప్రశ్న. అంతేనమ్మా నీ ప్రశ్న?
అవును సార్.
నీ ప్రశ్న అంతే కదా, చీకటి ఎంతో గొప్పది అని ఎందుకు చీకటిని పొగుడుతో రాయబడింది ప్రశ్న, అది మాట్లాడచ్చు
అన్నా సార్.
మరే
ఎంతో గొప్పది అన్న దగ్గర అక్కడ పొగిడినట్టు నేను అనుకోవటం లేదు. గొప్పది అంటే చాలా ప్రభావం చేసిద్ది, ప్రభావితమైంది అని తీసుకున్నది. నెగిటివ్ గా కూడా తీసుకోవచ్చు అని ఉద్దేశం సార్.
అది పొగిడినట్టు కాదు, తిట్టినట్టే గాని అది దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, అది బలమైంది అన్నట్టుగా తీసుకోవచ్చు అని అంటాడు. ఓకే, చాలా చక్కగా ఇమానియేలు మాట్లాడాడు. యా,
నేను కూడా దానికే సపోర్ట్ చేస్తా. ఆ ప్రభావం అనేది చీకటి అనేది పాపానికి సాదృశ్యం కాబట్టి అది పాప క్రియల గురించి మాట్లాడుతుంది. అందుకని మనం అతిక్రమ క్రియలు పాప క్రియలు కలిగి
ఉంది. ఒకసారి యాంప్రిఫై బైబిల్లో 23వ వచనాన్ని రమేష్ నేను చదువుతా, డిస్ప్లే చేశాను. ఒక్క నిమిషం, కేజీవి కూడా డిస్ప్లే అయ్యింది. 23వ వచనం యాంప్లిఫైడ్ బైబిల్లో కూడా డిస్ప్లే అయ్యింది రెండు చోట్ల. ఓ, కేజీవీలో హౌ గ్రేట్ ఈజ్ ద డార్క్నెస్ అన్నాడు. యాంప్లిఫైడ్ బైబిల్లో చాలా బాగుంది. హౌ డెన్స్ ఈజ్ ద డార్క్నెస్. హౌ డెన్స్ అంటే అది గొప్పది అని కాదు. మల్లారెడ్డి గారు దాన్ని చాట్ బాక్స్ లో పెట్టారు, కటిక చీకటి అది ఎంత కఠినమైనది, డెన్స్ అంటే మందం అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది పాజిటివ్ గా మంచిది అని పొగడం కాదు, కానీ తీవ్రత మాట్లాడుతున్నారు అన్న మాట కూడా బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా
సార్? వదనాలు సార్. హిమానయల్ దగ్గరికి భవిస్తున్నాం సార్. చీకటిని రెండు రకాలుగా ఇక్కడ పార్టీషన్స్ చేశారు సార్. ఒకటి చీకటి అంటే ఇంకా డార్క్, ఇంకా దాన్ని ఎనలైజ్ చేసి చెప్పినట్టుగా ఉంది సార్. కన్ను చెడినది అయితే అంటే ఫస్ట్ నుండి ఆ యొక్క మనం చూసే విధానం పొరపాటునుంటే మనం చీకటిలోకి పాపంలోనికి వెళ్తాము. అలా కాకుండా మనం దేవుని ఎరిగిన తర్వాత కూడా మరలా పాపంలో పడిపోతే ఆ డార్క్నెస్ ఇంకా గొప్పది అన్నట్లుగా. మామూలుగా నైట్ చీకటి చూడటం వేరు సార్, ఒక వెలుగులో నుండి ఏదన్నా క్లోజ్డ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత చాలాసేపు మన కళ్ళు కనపడవు సార్, మరీ డార్క్ గా ఉంటది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మామూలుగా కనిపించినప్పటికీ మనం వెళ్లిన తర్వాత ఇంకా చీకటిగా ఉంటది సార్. అట్లా దాన్ని పోల్చి చెప్పినట్లుగా అనిపించింది సార్.
ఓకే, బాగుంది. కాబట్టి అనుసూయ నీకేమైనా క్లారిటీ వచ్చిందా?
అన్నా వచ్చింది అన్న.
మీరు ఎంత, నేనేమంటానంటే అండి, అది స్టేట్మెంట్ లో చెప్పేస్తే మనకు అవసరమైతే తగుదాం, అవసరం కాకపోతే కనెక్ట్ చేసేసుకుందాం, కొంచెం బాగుంటది. బాగుంది. ఇంకేమైనా మీరు సమాధానం చెప్పవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు.
అన్న ఫ్రెండ్ లెటర్.
రమేష్,
ఇక చీకటి అంటే రాత్రి చీకటి వచ్చే చీకటి కాదనేది, ఖచ్చితంగా చీకటి అనేది పాపానికే సాదృశ్యం కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పాడు ఏంటంటే కన్నుతో చూస్తున్నప్పుడు చూడటం వల్ల ఆశ కలుగుద్ది. ఆ ఆశ అనేది మనకి ఈ జీవన సంబంధమైన దాని మీదే మాత్రమే ఉండాలి, అంటే అత్యాశ లేని దురాశ అంటాం కదా, అట్లా వెళ్ళిపోయినప్పుడు ఇది పాపకరిల్లోకి పోతుంది. ఆ కాను దీనికి చాలా సాదృశ్యంగా ఉంటాడు, అక్కడికి వెళ్తలేదు కానీ మామూలుగా చెప్తున్నాను. ఇక్కడ చీకటి అనేది రాత్రి చీకటి కాదు, ఇది ఈ చీకటి అంటే ఖచ్చితంగా పాపం గురించే మాట్లాడుతుంది ప్రభు, కాబట్టి పాపంతో మనకు సంబంధం.
రమేష్ ని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే నాన్ స్టాప్ గా బైబిల్ వాక్యాలు మాట్లాడగలుగుతాడు. కొంచెం మమ్మల్ని భరించి బైబిల్ వాక్యాలు అవసరమైతేనే మాట్లాడడానికి ఉంటే బాగుంటుంది, అట్లాగే తను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు, లేకపోతే నోరు తెరిగితే వాక్యం వస్తుంది. సంతోషం. శ్రీకాంత్ మాట్లాడు.
సార్, సారు చెప్పింది నేను తప్పని మాట్లాడలేదు, కానీ ముందు చీకటిని అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఉన్నది ఉన్నట్లు మనం అర్థం చేసుకోలేకపోతే
పాపం యొక్క సివియారిటీని మనం అర్థం చేసుకోలేం కాబట్టి ముందు చీకటి ఏంటో క్లియర్ గా, వాస్తవంగా చీకటి ఏంటో అర్థమైతే దాని గురించి, పాపం గురించి ఈజీగా అర్థం అవుతుంది సార్. వందనాలు.
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా శ్రీకాంత్? అంటే నువ్వు ఆయన పాపం అన్నాడు, నువ్వు పాపం కాదు ముందు చీకటిని అర్థం చేసుకుందాం అన్నావు, కొంచెం నీ వివరణ మాట్లాడతావా?
ఎస్ సార్. అంటే ఈ బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చీకటి అనగానే ఏదో ఇంత ముందు చెప్పిన మెసేజ్, ఇంకోటి గుర్తు తెచ్చుకొని అది పాపం అని అక్కడతో వెళ్ళిపోకుండా, రాసిన ఆయన చీకటి గురించే రాశారు, నిజంగానే కళ్ళు మూసుకుంటే ఎలా ఉంది పరిస్థితి అని మనం ఆలోచన చేసుకుంటే, ఒక గుడ్డోడు పరిస్థితి ఎలా ఉంటుంది, అంధుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేయగలిగితే సార్, పాపం విషయం కూడా ఇంకా లోపలికి మనం ఎక్కువ అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే పాపంలోకి వెళ్ళిపోయి మనం అది ఎలా ఉంటుందో అని ఆలోచించే బదులు ఇక్కడ రాసింది రాసినట్టు ముందు అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువగా మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు అని నా ఉద్దేశం సార్. వందనాలు.
ఇంకెవరైనా మాట్లాడతారా? అంటే నాకు సూటిగా చెప్పండి, దీన్ని చీకటిగా తీసుకుందామా పాపంగా తీసుకుందామా? శ్రీకాంత్ లిటరల్ గా తీసుకుందాము, పాపానికి తర్వాత ఆలోచిద్దాం, ముందు లిటరల్ గా తీసుకుందాం అన్నాడు. సరే, ఇంకెవరైనా మాట్లాడతారా?
చెప్పింది ఏంటంటే అది కరెక్టే, మామూలుగా ఒక రకంగా ఇప్పుడు చీకటి ఎంతకాలం చేస్తుంటే అంధకారము మనకేం కనబడకుండా చేస్తుంది, అది కరెక్టే, ముందు చీకటిని అర్థం చేసుకోవచ్చు. కానీ దాన్ని చెప్తూనే ప్రభు ఏం చెప్పిందండి ఇక్కడ, ప్రభు యొక్క వివరణ ఏంటంటే, ఆ చీకటి మనకి మనిషి యొక్క దేహ కన్నుకి కనపడకుండా చేస్తుంది. కాబట్టి పాపం అనేది ఇంకంతకంటే ఇది, అది చీకటి అనేది అంధకారము, పాపం కూడా గురుడితనాన్ని కలగజేస్తుంది. కాబట్టి దాన్ని పోల్చి వాస్తవంగా ఇక్కడ మనం రాత్రి చీకటి గురించి చెప్పినప్పటికీ, ఆ చీకటిని అర్థం చేసుకునే విషయంలోకి వచ్చేదేవుడికి అది కనపడకుండా చేస్తుంది మనుషుడికి గురుడితనం లైక్. ఆ విధంగా చూసుకుంటే పాపం అనేది ఇంకా ఎంతో అంధకార సంబంధమైనది. కాబట్టి ఇక్కడ చీకటి గురించినప్పుడు ఎక్కువగా మనము ఈ రాత్రి చీకటిని అర్థం చేసుకుంటేనే, అది ఈ మామూలుగా కలిగే చీకటే కొంచెం మనకి కనబడకుండా చేస్తామంటే ఇంకా పాపం అనేది ఇంకా భయంకరమైనది. కాబట్టి ఇంకా మన దేహం అంతా కూడా కనబడకుండా చేస్తుంది, ఇంకా పాడైపోయే విధంగా.
ఇక్కడ మిషన్ ఏదన్నా ఒక వాక్యాన్ని కోట్ చేయొచ్చు, ఎందుకు నువ్వు చీకటిని పాపంగా తీసుకుంటున్నావు, ఇక్కడ గాని వేరే చోట గాని ఏమన్నా ఒక్క వాక్యాన్ని కోట్ చేస్తే ఎస్టాబ్లిష్ చేయొచ్చు.
అదే అన్న, ఇప్పుడు మనకి యెహోషువ గ్రంథంలో ఆఖరి మనకు కనబడతాడు, కన్ను గురించి మాట్లాడాడు కాబట్టి కన్నుకి చీకటితనం దాన్ని పోల్చి ప్రభు
చెప్పాడు. పాపానికి సింబల్ అన్నది ఒక్క వచ్చిన వాడు, చీకటి పాపంగా తీసుకోవడానికి ఏదన్నా వచ్చిన వాడు.
అంటే అన్న విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, కన్నుతో చూడటం వల్ల మనకి ఆశ కలుగుతుంది అనేది నేను ఆకాని గురించి మీకు తెలియజేస్తానికి ఇష్టపడుతున్నాను. అక్కడ ఆయన చూశాడు కన్నుతోటి, ఆశించాడు, దాన్ని తీసుకోవాలని దురాసన కలిగింది. కాబట్టి పాపంలో పంచాడు.
చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్స్, చీకటి అంటే పాపం అనడానికి ఏదన్నా వాక్యం ఉంటే వాడండి. ముందుకెళ్దాం, మనం ఇక్కడ ఆగిపోయాం, చాలా ఉన్నాయి ఇక్కడ ఆగిపోయాం, ఉంటే పెట్టండి, దాన్ని బట్టి మనం అవును చీకటిని పాపంగా కూడా తీసుకోవచ్చు అని ఆ వాక్యంతో మనం మాట్లాడుకుందాం.
సార్ ఒక మాట సార్,
మాట్లాడు శ్రీట.
ఇక్కడ పైన ధనం గురించి మాట్లాడాడు సార్,
ఒక్క నిమిషం వాడు గురువు ప్రసాద్ అన్న మాట్లాడాడు
సార్. నేను ఒక వచనాన్ని కోడ్ చేస్తున్నా సార్, 2 కొరింథీ 4:4 ప్రకారం సార్.
అద్భుతం. 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తాడు, చాలా రిలవెంట్ వాక్యాన్ని ప్రసాదాన్ని కోట్ చేశాడు. కానీ ఇక్కడ కన్ను చీకటి గుడ్డితనం అన్నదాన్ని ఇప్పుడు ప్రసాదాన్ని మాట్లాడాలి. అక్కడ 2 కొరింథీ 4:4 పాపంగా తీసుకుందామా
అంటే, దేవుని వెలుగును మనం అర్థం చేసుకోకపోవటమే ఇక్కడ పాపముగా ఉంటుంది సార్. అయితే మత్తయి 5:15 కూడా నేను కోడ్ చేస్తా సార్.
అండ్ మీరు మళ్ళీ భలే ఉన్నారు, బైబిల్ అంతా తిరగొద్దు, నాకు చీకటి అంటే పాపం అని ఉంది అన్న వాక్యం మీరు చదువుకొని ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత కోర్టు చేయండి, మీట్లో పెట్టుకోండి. శ్రీకాంత్ మాట్లాడు.
ఇక్కడ పాపం గురించి టాపిక్ అంటే కూడా ధనం గురించి మనకు అవగాహన లేకుండా ఉన్నాము, దాన్ని గ్రహించలేకపోతున్నాము అన్నది ఇక్కడ టాపిక్ గా కనిపిస్తుంది సార్ నాకు.
ఎస్
సార్ ఎస్ సార్ కాంటెక్స్ట్
కాంటెక్స్ట్ ఏంటంటే 19లో 20లో ధనం కోసం మాట్లాడాడు, 21లో కూడా ధనం కోసం మాట్లాడాడు, 22లో చీకటి కోసం మాట్లాడుతున్నాడు. అది ధనం యొక్క మోసం, ధనం యొక్క ప్రభావం అని శ్రీకాంత్ అంటాడు. కాంటెక్స్ట్ లో బాగుంది. ఇంకా ఏమైనా మాట్లాడతావు అంతేనా?
ఎస్ సార్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నట్టుగా అర్థమైంది సార్ నాకు. వందనాలు సార్.
డబ్బు మోసం, డబ్బు వల్ల కలిగే నష్టాలు గ్రహించకపోతే 23వ వచనంలో మీరన్నట్టుగానే ఇక మీలో దాని ప్రభావం, డబ్బు యొక్క ప్రభావం, ధనాశ యొక్క ప్రభావం ఎంతో గొప్పది, మీ వెలుగు చీకటి అయిపోతుంది అని శ్రీకాంత్ అంటాడు. చాలా రిలవెంట్ గా కాంటెక్స్టువల్ గా ఉంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఏకీభవించినా విభేదించినా వివరించినా ఇంకొకరు మాట్లాడచ్చు. సంపత్,
ఇక్కడ చీకటి గురించి నాకు ఒకటి బోధన అర్థమవుతుంది సార్. ఇప్పుడు మన గుడ్డి వారు ఉంటారు కదా సార్, కన్ను లేని వారు, వారు వారి యొక్క హృదయంలో వెలుగుగా ఉంటే ఆ చీకటి ఎంతో గొప్పది అనేసి నేను భావిస్తున్నా సార్. మనము ఎందుకంటే ఆ చీకటి అనే సంబంధం ఏంటి, ఆ గుడ్డి వారిలో కూడా మంచిగా ఉంటారు కదా సార్.
ఎందుకో సంపద చెప్పేది నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే ఆయన చెప్పింది మీరు
పుట్టుకతో గుడ్డి వారు ఉంటారు కదా సార్.
ఉంటారు,
వారిలో మంచి హృదయం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. వారి దేహం అంతా కూడా వాళ్ళు చీకటిగా భయంగా ఉంటారు వారి జీవితం అంతా. అటువంటి సాదృశ్యంగా అనేసి నేను భావిస్తున్నా సార్.
ఎందుకు అలా భావిస్తున్నారు? 22-23 వచనాల్లో ఏ మాట ఆధారం చేసుకొని అలా భావిస్తున్నారు
అంటే నాకు ఎట్లా తోచిందంటే సార్, అక్కడ వాళ్ళు పుట్టుకతోటే గుడ్డివారు కదా, మనము మంచిగా మనకు దేవుడు ఇచ్చినటువంటి దేహంలో కన్ను
చేయండి. వాక్యంలో ఈ పదం వాడారు కాబట్టి ఇలా అనుకున్నాను అని మీరు లింక్ చేసి మాట్లాడితే బైబిల్ స్టడీ ఇలా ఉంటది. ఇది బైబిల్ స్టడీ అంటే ఏం మాట్లాడినా బేస్ ఉండాలి. ప్రసాద్
అన్నా ప్రసాదన్నా
సొంత మాటలో చెప్తాను సార్.
చెప్పండి.
దీపము పొగబట్టినప్పుడు అద్దము మసిగా మారి అది నల్లగా అయిపోయి వెలుగు రాకుండా చేస్తుంది సార్. దాన్ని రోజు కంటిన్యూగా మనం అర్థాన్ని తుడిచి దీపం వెలిగిస్తాం సార్. అలా మన ఆత్మీయ జీవితాన్ని కూడా వెలిగించుకుంటేనే తప్ప, లేకపోతే ఆ పాపము అంటే ఆ మసి లాంటిది పట్టేసి అర్థం అంతా మసి అయిపోయి చీకటిగా మారిపోతుంది, వెలుగు బయటికి రాకుండా అది మూసేస్తుంది సార్. ప్రతిరోజు తుడుచుకోవాలి.
పోలికి చాలా బాగుంది. ప్రతిరోజు తుడుచుకోవాలి అని మీరు ఎందుకు అనుకున్నారు? 22-23 వచనాలు ఎక్కడైనా అట్లా తుడుచుకోండి అని ఏమైనా ఉందా? ఏంది
అంటే మనం ఉన్న లోకము అలాంటిది కదా సార్, లోక ప్రభావము.
ఎప్పుడు వాక్యానికి లింక్ చేయండి. మీరు మాట్లాడేది ఏదైనా వాక్యానికి లింక్ చేసి మాట్లాడండి. అక్కడ లేనిది మాట్లాడొద్దు, ఉంటే మాట్లాడండి. చీకటి ఉంది, వెలుగు ఉంది, రోజు తుడుచుకోవాలి. వివరణ చాలా బాగుంది కానీ ఇక్కడ వాక్యంలో బేస్ ఎక్కడుంది?
నా ప్రైజ్ లాడనా
సార్ 23
చేసేస్తే తర్వాత నువ్వు మాట్లాడొచ్చు రమేష్. మధ్యలో ఆయన ఆపేసావనుకో, ఆయన సాటిస్ఫై కాడు, ఆయన కంప్లీట్ అయ్యాక నువ్వు మాట్లాడొచ్చు
సార్. 23లో నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండే నేడలా, చీకటి ఎంతో గొప్పది అన్నాడు కాబట్టి ఈ వెలుగు చీకటి రెండు కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవాలని నేను ఇక్కడ అనుకుంటున్నాను సార్.
చాలా బాగుంది. 23లో ఆ నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల, కాబట్టి అమ్మసి తుడుచుకోకపోతే ఎట్లాగ దట్టంగా పెరిగిపోతాదో, ఏమాత్రం చీకటిని మనం రోజు క్లీన్ చేసుకోకపోతే దట్టంగా పెరిగిపోద్ది. బాగుంది వాక్యాన్ని కూడా లింక్ చేయగలిగా, చాలా సంతోషం. రమేష్ మాట్లాడు
అన్న. మీరు రెఫరెన్స్ అడిగారు కదా, యోహాన్ సువార్త 3:19-20 చాలా క్లారిటీగా మనకి అర్థమవుతుంది. వెలుగు చీకటి అక్కడ రెండింటి గురించి చాలా క్లారిటీగా రాశాడన్న లేఖనంలో.
చదువు కదా, చదువు. మొదటి యోహాను 3:19 ఏముంది చదివేయండి.
మొదటి యోహాన్ కాదన్న, యోహాన్ సువార్త 3:19 వెలుగు లోకంలోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషును వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిది. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అని చెప్పి, ఇక్కడ వెలుగు దేవుని సంబంధంగా, చీకటి పాప సంబంధంగా చాలా క్లియర్గా తెలిపాడనా, నాకు అర్థమైంది.
వాస్తవానికి బైబిల్లో చీకటి సాతానికి, చీకటి దేవునికి విరుద్ధమైనది కానీ బైబిల్లో ఉంది. కాబట్టి అలాగని చెప్పి చీకటి అంటే కేవలం పాపమేనే కాకుండా దేవునికి విరుద్ధమైనవన్నీ కూడా చీకటి కిందకే వస్తాయి. దాన్ని ఇక్కడ కాంటెక్స్ట్ లో ఏం చూస్తున్నామంటే, డబ్బు ప్రభావం చీకటిగా కనబడుతుంది. జనరల్ గా పాపం అనేది కలెక్టివ్ వర్డ్, స్పెసిఫిక్ గా శ్రీకాంత్ అంటాడు ఇక్కడ డబ్బు కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి. ఈవెన్ చీకటి అన్నప్పుడు ఇగ్నోరెన్స్ కూడా, అజ్ఞానం కూడా. ఈవెన్ మన ఇందాక కొరువు ప్రసాద్ అని కోట్ చేసిన 2 కొరింథీయులు 4:4 సువార్త ఎరగకపోవటం, సువార్త ప్రకాశం కనబడుకున్నట్లు అవిశ్వాసం, అక్కడ అవిశ్వాసుల మనోనేత్రాలు గుడ్డుతనం, అవిశ్వాసం, అజ్ఞానం, దేవుడికి విరుద్ధమైనవన్నీ చీకటి కేటగిరీలోకి వస్తున్నాయి. పాపం అన్న ఒక్క పదంతో కాకుండా దేవునికి విరుద్ధమైనవన్నీ చీకటి ప్రభావం కానీ కనబడుతున్నట్టుగా తీసుకోవడం ఇంకా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఇక అది చీకటి అన్నదాన్ని మనం ఒక అవగాహనకు వచ్చాం. ఇక్కడ చీకటి అన్న మాట కాంటెక్స్చువల్ గా ధనం యొక్క ప్రభావం, మీరు ఇందాక లాకాని కోసం కోట్ చేసినప్పుడు కూడా ధనం యొక్క ప్రభావం ఆయన జీవితాన్ని మంచి ఎగ్జాంపుల్. అలాంటి ఎగ్జాంపుల్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. దీన్ని మనం ఒక దాని ఏమంటాం, సూటబుల్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. బాగుంది, ఇంకేమైనా
మాట్లాడతారా?
ఎవరో మాట్లాడారు, వాయిస్ ఒక నిమిషం. నర్సయ్య గారు మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు.
అంటే ఏం లేదు సార్, మనం ఈ కాంటెస్ట్ అంతా ఇద్దరు యజమానులు విన్నే ఉన్నా సార్, ఇద్దరు యజమానుల గురించి ధనము సిరి సార్. ఒక్క నిమిషం చెప్తుందా? అయితే ఇక్కడ ఫస్ట్ 22 నేను అంటాను, 23 సార్, నీ కన్ను చెడినది అయితే దేహం అంతే చీకటి అంటే సార్. కన్ను అంటే ఇక్కడ మనం ఏం దృష్టి చూసుకోవాలి సార్, మన దృష్టి దేవుని పైన ఉంటే క్రీస్తుతో పైన వాటికే వెతుంది సార్. ఒకవేళ మన లోకంలో సిరి మీద ఉంటే కిందనే వెతుంది. కాబట్టి మన హృదయము, మన దృష్టి, ఈ కన్ను అంటే ఇక్కడ మన దృష్టి ఎట్లా ఉంటది? దేవుని మీద ఉన్నదా, సిరి మీద ఉన్నదా, పరలోకం పై ఉన్నదా, భూలోకం పై ఉన్నదా అనే కాంటెస్ట్ మొత్తం ఇదంతా ఈ వచనాలన్నీ ఉన్నాయి సార్. ఈ కాంటెస్ట్ లేక పోతే కరెక్ట్ అర్థమైతే సార్, నీ దృష్టి వెలుగు సార్, మన వెలుగు అయితేనే
నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు శ్రీకాంత్ చెప్పింది కానీ రమేష్ గారు చెప్పిన దాని కానీ ఆ చెప్పని విషయం ఏమైనా చెప్తున్నారా, చెప్పిన విషయాన్ని వివరిస్తున్నారా?
చెప్పింది సార్. ఈ కాంటెస్ట్ లో పోతే ఎక్కువ టాపిక్ జరగదని.
బైబిల్ స్టడీలో మనం ఏం మాట్లాడతామంటే కాంటెక్స్చువల్ గా మాట్లాడండి. చాలా చక్కగా నరసయ్య గారు ఇక్కడ మీ దృష్టి డబ్బు మీద ఉందా, దేవుడి మీద ఉందా, అది చూద్దాము, అది కనబడుతుందా అంటున్నాడు. చాలా బాగుంది. దయా మాట్లాడతావా?
సార్, అంటే నాకు అర్థమైంది నేను చెప్తాను సార్. అంటే నరిని ఆత్మయహో పెట్టిన దీపం అంటారు కదా సార్, అంటే కళ్ళతోటి ఒకేసారి ఆకాశాన్ని భూమిని చూడలేము. అదే విధంగా మనము శరీర క్రియలను ఆత్మీయతలో కూడా రెండింటినీ సమానంగా మనం చూడలేము. శరీర క్రియలు ఎప్పుడైతే మనం చంపగలుగుతామో ఆత్మీయతలో మనం ఎదగగలము. అదే విధంగా మనలో ఉన్న చీకటి, అంటే శరీర క్రియలు ఎప్పుడైతే మనం చంపుతామో ఆ చీకటి గొప్పది అనేటువంటి మాటగా నాకు అర్థమైనట్లు నేను చెప్తున్నాను సార్. ప్రైజ్ సార్.
అది డిస్కస్ చేసాం, మీరు చెప్పింది కూడా చక్కగా ఉంది. ఇక ఆత్మీయ అర్థానికి వెళ్ళొద్దు, లిటరల్ గానే చూసుకుంటూ వెళ్దాం. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా ప్రశ్నలు గాని సమాధానాలు గాని? స్టడీ టీం మాట్లాడచ్చు, పార్టిసిపెంట్ చాట్ బాక్స్ లో కూడా మీరు మాట్లాడచ్చు.
నెక్స్ట్ దానికి వెళ్దాం సార్.
అదే నెక్స్ట్ ఇంకేమైనా అంటే నెక్స్ట్ వెళ్ళమని, ఈ ఒక్కదాని మీద కాదు, ఇది ఇది బాగుంది సరిపోద్ది ముందుకెళ్దాం. ఇంకేమైనా మాట్లాడతారా?
ఇరవై ఒకటో వచ్చినమే, అక్కడ నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయము ఉండును అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
చాలా చక్కగా. అవును, 21 నీ ధనం ఎక్కడ ఉండును నీ హృదయం అక్కడే ఉండును అన్న దాని మీద ఒకరు బాగా చెప్పగలిగితే మిగతాలకు అందరికీ అలాగే అర్థమైంది అనుకోవచ్చు, కనీసం మాట్లాడాలి కాబట్టి. ఇది చాలా ప్రాముఖ్యమైనది మాట్లాడాలి. నీ ధనం ఎక్కడ ఉండును నీ హృదయం అక్కడే నీ హృదయం ఉంటుంది. దీన్ని ఎవరైనా ఒకరు వివరిస్తారా? ఇది ఎవరైనా వివరించడానికి అంటే కూడా నరసయ్య గారి పోర్షన్ ఇది. నరసయ్య గారు 21 వచ్చిన ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
అవును సార్, చేస్తా సార్. అయితే ఇక్కడ చెప్తాను సార్, మీద 19-20 చెప్పి కంటిన్యూ చెప్తాను సార్. నీ ధనము ఫస్ట్ ఏం చెప్పిండు, భూమి మీద ఉన్న ధనమా పరలోకమున్న ధనమా అని చెప్పిండు సార్. అయితే మనము మన ధనం ఎక్కడ ఉంటుంది అంటే మన దృష్టి సార్ పరలోకంపై ఉన్నప్పుడే నువ్వు నీ హృదయం పరలోకం ఉంటుంది, దాని మీదనే ఆలోచన ఉంటుంది సార్ మన జీవితం అంతా. మన పరలోకంలో ధనం సంపాదించుకునే అంటే నా హృదయం అక్కడికి ఎప్పుడు పరలోకంలో ఏం సంపాదించాలి, ఎలాంటి క్రియలు చేస్తే నేను పరలోకంలో నాకు ధనం ఉంటుంది, దేవునికి ఇస్తున్నగా జీవిస్తా అనే ఉంటుంది సార్. లోక భూలోక సంబంధమైన ధనం ఇక్కడ ఇచ్చింది సార్. సిరిని మనం ఎప్పుడు ఏది ఇల్లు కడదామా, భూమి పొందామా, ఎలాంటి ఆస్తులు, ఎలాంటి వాటి మీదనే ఉంటుంది సార్. కాబట్టి మనం రక్షించబడిన మేము క్రీస్తులో మీరు లేపబడిన వారైతే పైన వాటిని వెతకాలని కాంటెస్ట్ లో పోతుంది సార్. మన హృదయం కూడా పైకి క్రీస్తు వరకు అక్కడికి వెళ్తా సార్. భూ సంబంధమైన వాటి మీద ఉంటే మనం హృదయనే ఉంటాయి సార్. సపోజ్ ఎగ్జాంపుల్, ఒకసారి నాకు కొత్త రక్షించబడ్డప్పుడు నేను కన్ను మూసుకొని ప్రేయర్ చేయంగా సెల్ పక్క పెట్టుకుంటే నా సెల్ ఎవరిని ఎత్తకపోయిందని దృష్టి ఉన్నది సార్. కాబట్టి భూలోక సంబంధమైన ఆలోచన చేసిన సార్ అప్పుడు. ఇది నేను చెప్పేది.
చాలా చక్కగా చెప్పగలిగారు నరసయ్య గారు. ఏమి ఏమైనా క్లారిటీ వచ్చిందా?
రిలవెంట్ గా చెప్పారు సార్, నేను కూడా ఆ ఉద్దేశంతో అడిగాను, కొంచెం డౌట్ ఉంది.
నువ్వు సాటిస్ఫై అయ్యావంటే ముందుకు వెళ్తాను, లేదని ఇంకా మిగతా తీసుకుంటాను.
కొంచెం తీసుకుంటే ఇంకా రిలవెంట్ ఉంటది, కొంచెం ఎక్కువగా ఆలోచించే విషయం అని ఉద్దేశం.
ఇది ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం కానీ ఇంకొకరు మాట్లాడండి. 21 మీద ఇంకేమన్నా స్టడీ టీం మాట్లాడతారా? నువ్వే మాట్లాడితే బాగుంటుంది. రమేష్ మాట్లాడు కదా.
ఇక్కడ ధనం ఉండటం పాపం కాదు, ధనం సంపాదించుకోవడం పాపం కాదు, కాని ధనాశ సమస్తమైన కిడులకు మూలం అని చెప్పాడు. అంటే ధనం మీద ఎక్కువ ఇక్కడ రెండు కరెక్ట్గా ఎవరో చెప్పారు, నాకు పేరు గుర్తురాట్లా, ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి దేవుడి గురించి, ధనం గురించి. కాబట్టి ధనం మీద ఆశ పెట్టుకున్నవాడు దేవుడి మీద మనసు పెట్టుకోలేడు. కాబట్టి ఇంకా దేవుని మీద నుంచి తన యొక్క హృదయాన్ని తొలగించుకున్నవాడుగా కనపడుతున్నాడు అన్న. ధనాశ కలిగి ఉన్నవాడు అంటే ఈ విధంగా మనం చూసుకోవాలి. దేవుణ్ణి ధనాన్ని రెండింటినీ ప్రేమించలేడు కాబట్టి
మాట్లాడితే బాగుంటది రమేష్. 21వ వచనాన్ని 21వ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది. 21 మీద అడుగుతున్నాడు, 21 మీద టిక్ అనే బాగుంటది.
అదే నష్టం వాళ్ళు దాని మీద స్టిక్ అని అయితేనే దానికి ఆ 2-3 వచనాలు కూడా ఒకే సంబంధించిన మ్యాటర్ కాబట్టి దాని క్లారిటీ అనేది కంక్లూజన్ లాంటిలో చెప్తున్నాడు. దేవుని స్త్రీని ప్రేమించలేరని చెప్పి, కాబట్టి దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క మనసును వాళ్ళిద్దరు మనసులు హత్తుకుంటాయి. ఎవరి మనసు నీ మీద ఆధారపడద్దు అన్న మాట మాట్లాడతాం. ధనం మీద ఆశ పెట్టుకున్నవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని సేవించలేడు, కాబట్టి వాడి యొక్క హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకున్నట్లుగా కనపడతాడు. కాబట్టి ధనం మీద ఆశ పెట్టుకోవద్దు అనేది మనకు క్లారిటీ దొరుకుతుంది.
21వ వచనం మీద ఇంకొకరు మాట్లాడతారా
సార్? ఇది చిన్న ఇప్పుడు సార్ మాట్లాడిన దాంట్లో ధనం గురించి పెట్టుకోవద్దు, సిరి గురించి పెట్టుకోవద్దు అన్న మాట 24కి సార్ మాట్లాడింది ఓకే, గాని 19-20కి సంబంధించిన దాంట్లో 2 టాపిక్స్ లో కూడా ధనం గురించే మాట్లాడాడు. ఒక ధనం వద్దంటున్నాడు, ఇంకో ధనం కావాలంటున్నాడు. ఇక్కడ సార్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోదు సార్. అక్కడ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉంటది కాబట్టి ఆ 2 పోల్చి చెప్పాడు కాబట్టి అక్కడ ధనం కరెక్ట్ కాదని మనం మాట్లాడకూడదు సార్. అక్కడ ప్లేసెస్ గురించి మాట్లాడాలి. అర్థమైంది సార్?
21వ వచనం చాలా స్పష్టంగా అర్థమైందంటే ప్లేస్ ఎక్కడ కూర్చుకుంటావో అక్కడే మనసు, నీ హృదయం అక్కడే ఉంటుంది. భూమి మీద కూర్చుకుంటే భూ సంబంధంగా ఆలోచిస్తూ ఉంటావు, భూ సంబంధిగానే కనబడతావు. పరలోకంలో కూర్చుకుంటే పరలోక సంబంధిగా ఉంటావు, నీ హృదయం అక్కడే ఉంటుంది అని నరసయ్య గారు వివరించింది. శ్రీకాంత్ అది కరెక్ట్ అని చెప్పేసి అంటాడు. రమేష్ చెప్పింది బాగుంది, అది ఇక్కడే ఉంది. కానీ 21వ వచనం మీద మనం మాట్లాడుతున్నప్పుడు ప్లేస్ కోసం మాట్లాడడం కోసం అని అంటున్నాడు. బాగుంది. నీకు ఇమ్మాలి ఇక్కడ ఏమైనా క్లారిటీ వచ్చిందా?
చాలా అర్థమైంది సార్, చాలా బాగుంది. ఎక్కడ దానం కూర్చుకుంటే అక్కడే మన మనసు ఉంటది. భూమి మీద కూర్చుకుంటున్నావా, భూమి మీద ఉంటది. పరలోకంలో కూర్చుకున్నావా, పరలోకం వైపు ఉంటది అనేది స్పష్టంగా అర్థమైంది సార్. యాడ్ చేయమంటారు, ఒక వచనం నాకు దొరికింది. కొలస్సీ 3:1-3, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెదకడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం కూర్చుని పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి అనేది
చాలా రిలవెంట్ వర్స్ అది. అక్కడ పైన ఉన్న వాటిని వెతకండి, పైనే మనసు పెట్టుకోండి, పైన క్రీస్తు ఉన్నాడు, ఆయన మీ జీవం భద్రపరచబడి ఉంది, భూమి మీద ఉన్నవాడి మనసు పెట్టుకోవద్దు. చాలా రిలవెంట్ వాక్యం. ఓకే, ముందుకెళ్దాం. ఇంకేమైనా మాట్లాడతారా?
ఇక్కడ ఈ 21వ వచనం ప్రకారం సార్, మరి ధనవంతుడు పాతాళముకి వెళ్ళిన తర్వాత తన సహోదరుల విషయం ఆలోచిస్తున్నాడు కదా సార్, మరి ఇక్కడనేమో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును అంటే ధనవంతుని హృదయము సంపాదించాడు భూమి మీద, మరి భూమి మీద ఉన్న తన సహోదరుల విషయం ఆలోచిస్తున్నాడని అక్కడ ఉంది కదా సార్. మరి
ఇది బతుకున్నప్పుడు విషయాలు సార్, చచ్చిపోయిన తప్పు విషయాలు కాదు.
కానీ ఆలోచించాల్సిన మాట ఎంత బాగా ప్రసాదాన్ని ఆలోచించారంటే, వాస్తవానికి ధనవంతుడికి భూమి మీద ఉన్నప్పుడు మనసు అంతా భూమి మీదే ఉంది, పరలోకం మీద లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక భూమి మీద డబ్బు మీద లేదు, మనుషుల మీదకి మనసు వచ్చింది. బాగుంది, అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఎవరైనా దీని మీద ఇంకొకరు మాట్లాడితే బాగుంటది. చాలా చక్కటి రిలవెంట్ టెక్స్ట్ అన్న జ్ఞాపకం చేశారు. ఎందుకు అట్లా ఆయన మనసు డబ్బు మీద ఎందుకు లేదు? అక్కడికి వెళ్ళిన తర్వాత నా డబ్బు అని ఆడవకుండా నా తమ్ముళ్ళు అని ఎదురుస్తున్నాడు కదా, ఏమనుకుంటున్నారు మీరు? సుశీలనా,
సారీ,
దయామతి చేసమ్మా.
సార్, ఇప్పుడు ధనవంతుడు లాజరు సందర్భంలో సార్,
బ్రతుకున్నప్పుడు ధనవంతుడు ఎంత ఎక్కువగా బ్రతికాడు అంటే ఏ లోటు లేకుండా ధనం ఉన్నది అని ఆధారపడి బ్రతికాడు. అదే లాజరు ఒక దీనమైన స్థితిలో బ్రతికాడు సార్. అయితే చనిపోయిన తర్వాత లాజరు పరిస్థితిని ధనవంతుడు చూస్తున్నాడు, నాకు అంత ధనమున్నా కూడా నేను ఈ స్థితిలో ఉన్నాను, ఏది లేకుండా కూడా మరి లాజరు అబ్రహాం రమ్ నమ్ముకు ఆనుకుని ఉన్నాడు కదా. అదే సార్
ఒక్క వర్డ్ లో సెంటెన్స్ లో చెప్పు, అర్థం అవసరం అయితే ఎక్స్ప్లెనేషన్ అడిగితే కొంచెం వెళ్ళిగా నువ్వు మొత్తం స్టోరీ చెప్పి చివరిలో ఏది చెప్పదు. చివరిలో
ఒక ఊళ్ళో చెప్పాలంటే తన సంపాదించిన సంపాదన అంతా వృద్ధా, నేను అంత సంపాదనతో ఉండి కూడా అంత సంతోషంతో ఉండి కూడా ఇక్కడ ఉన్నాను, ఏది లేని లాజర్ అలా ఉన్నాడంటే ఇంకా ధనము కంటే కూడా మరి రక్షణే ముఖ్యమనుకుని తన అన్నదమ్ముల గురించి బాధపడుతున్నట్టు నేను అర్థం చేసుకున్నాను సార్.
మేబీ ఇలా అనుకోవచ్చేమో, కళ్ళు తెరవబడ్డాయి, ఇక్కడేమో చీకటి గొప్పగా ఉంది, డబ్బు అతన్ని గుడ్డోని చేసింది, అక్కడికి వెళ్ళి కళ్ళు తెరవబడ్డాయి, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు కోసం మాట్లాడడం లేదు. ప్రసాద్ అన్న మీకేమన్నా ప్రశ్నకు సమాధానం వచ్చిందా
సార్? ఇలా అనొచ్చు సార్, ఈ ధనవంతుడు భూమి మీద డబ్బు సమకూర్చుకున్నాడు, ఈ మనం చెప్పిన 19 లాగా భేదలాదరు 20 లాగా పరలోకంలో సమకూర్చుకున్నాడు, అక్కడక్కడ మనీ ఏం లేవు కాబట్టి ఆయన నరకంలో ఉన్నాడు సార్. వందనాలు, క్లియర్ గా ఉంది, బాగా మ్యాచ్ అయింది.
చాలా బాగా మ్యాచ్ అయింది. ప్రసాద్ అన్న ప్రశ్నకు సమాధానం వచ్చిందా?
ధనవంతుడికి అక్కడికి పోయినాక మీరు అన్నట్టు కళ్ళు తెరవబడ్డాయి సార్, ఏది వాస్తవమైంది, ఏది తాత్కాలికమైంది, ఏది మనకు అవసరము నిత్యత్వములో, ఏది అవసరం లేదు అనేది తెలుసుకుని తన సహోదరుల విషయమై ఇప్పుడు అక్కడ బాధపడుతున్నాడు, గాని దాని వల్ల కూడా ఏం ప్రయోజనం జరగలేదు సార్.
ఓకే, మీకు అర్థమైంది, చాలా సంతోషం. 19 వచనము, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ధనవంతుడు 19 వచనంలో చేసిన తప్పు అది. 20 వచనం, పరలోక మంది మీ కొరకు ధనం కూర్చుకోండి, లాజరు చేసిన మంచి పని అది. వారిద్దరూ ఈ రెండు రకాలుగా సూట్ అవుతున్నారు అని శ్రీకాంత్ అంటున్నాడు. బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా ఈ ప్యాసేజ్ లోంచి?
సార్ అందునా సార్, ఇప్పుడు ప్రసాద్ అన్న అడిగిన ప్రశ్నకి నాకు ఒక మంచి ఒక ఆలోచన వచ్చింది. పైనే చూడండి, పై వాటి కోసం వెతకనన్నప్పుడు భూమి మీద కూడా మనం భూమి మీద ఉన్నప్పుడే పై వాటి కోసం చూడాలన్నదే వాస్తవం. ఆయన ధనవంతుడు భూమి మీద ఉన్న తన సహోదరుల కొరకు ఆలోచించినప్పుడు భూమి మీద కూడా మనం పరలోక సంబంధమైనవి చూడాలి. భూమి మీద అంటే ఆత్మల రక్షణ కూడా పరలోక సంబంధమైందే అనే అర్థం అవుతుంది.
రమేష్ మ్యూట్ లో ఉన్నట్టు అన్మ్యూట్ చేయండి, తెలుగులో పెట్టుకుంటాడు పేరు, ఎవరు పెట్టుకోవాలన్నప్పుడు వీళ్ళు తెలుగులో సెర్చ్ చేసి అన్మ్యూట్ చేయండి. ఓకే, ఇంకేమన్నా మాట్లాడతారా? ఇక ధనము ఇవి అంతవరకు బాగానే మాట్లాడాం, అప్పుడు ఆ ప్రశ్న అడిగిన ఆయన సమాధానం వచ్చిన తర్వాత మీరు ఇంకా సాగదీయడం మీనింగ్ లెస్ అండ్ టైం వేస్ట్. ఆయన సమాధానం వచ్చింది అన్నాడు కదా, ఇక ఆగిపోండి, మిగతా మీ మనసులో పెట్టుకోండి, వేరే దానికి వెళ్ళండి, దాని మీదే మాట్లాడదాం, టైం అయిపోద్ది. ఏదైనా ఎంత చక్కటి మాట అంటే నువ్వు పరలోక ధనాన్ని కూర్చుకోవాల్సింది బతుకుండగానే, చచ్చిన తర్వాత నేను పేదోణ్ణి, నేను నరకానికి వచ్చాను, ఇప్పుడు ఆత్మ సంబంధంగా పరలోకం కూర్చుకుంటాను అంటే నో ఛాన్స్. ఇంకేమైనా మాట్లాడతారా?
అన్నా ప్రైజ్ లేదన్నా?
రమేష్ ప్రైజ్ లేదు కదా.
పరిస్థితి గ్రంథం అంతా 2 ప్లేస్ల గురించి మాట్లాడుతుంది, 1 పరలోకం, 2 నరలోకం. కాబట్టి ఇక్కడ ధనవంతుడు చేసినటువంటి తప్పేనంటే అక్కడ ధనాన్ని కూర్చుకోవడం తప్పేం కాదన్నా, కానీ పక్కన ఉన్నటువంటి అవసరతలో ఉన్నవాడి గురించి పట్టించుకోలేకపోయాడు. తన జీవితాంతంలో కూడా తన మాత్రమే సుఖించాడు కానీ ఒక అల్పుడు గురించి ఒక దరిద్రుడి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేకపోయాడు. ఇప్పుడు లాజరు ఏం పనులు చేశాడని చెప్పి పరలోకాన్ని ధనంగా సమకూర్చుకున్నాడంటే కేవలం తన మనసును దేవుని మీద హత్తుకున్నాడు అంతే, దేవుని మీద ఆధారపడ్డాడు అది కేవలం అంతే. ఇక్కడ ఏ క్రియలు చేయలేదు కదా, కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచడమే, దేవుని నమ్ముకోవటమే పేదలాదా చేసినటువంటి పని. కానీ ధనం సమకూర్చుకోవడం తప్పేం కాదు, కానీ పాపంగా ఎంచుకోకూడదు మనం. కానీ ఇచ్చినటువంటిది అంతా కూడా దేవుడే ఇచ్చాడు, దావీదు చెప్తాడు చక్కగా, దేవుడిచ్చిన దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, దేవుని యొక్క మహిమ కొరకు. మీరు ఫస్ట్ లో ప్రారంభంలో చెప్పారు చక్కటి మాట, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు వెచ్చించాలని చెప్పి అట్లా వెచ్చించలేకపోవడమే పాపంగా తీసుకున్నాడు దేవుడు. అందుకని ఈ భయంకరమైన స్థితిలోకి వెళ్ళినట్టుగా నాకు అర్థమైంది అన్నది.
సార్ మరి మీరు అన్నట్టు 19లో భూమి మీద ధనం కూర్చుకుని వద్దని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా సార్.
అందుకోసం నువ్వు ఆయనతో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా ఆయనతో మాట్లాడితే దాన్ని వ్యతిరేకించినట్టుగా ఉంటది. మీరు నాతో మాట వాస్తవానికి ఇందాక నుంచి రమేష్ మాట్లాడుతున్న మాటలో ఏమంటాడంటే ధనం ఉండటం తప్పు కాదు. తర్వాత ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న మాట కూడా దాన్ని దేవుడి కోసం వాడకపోతే తప్పు అన్న మాట తను మాట్లాడుతున్నాడు. కొంచెం తన స్టేట్మెంట్ మీద రమేష్ ఏ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను అన్నవాళ్ళు, వివేదిస్తున్న వాళ్ళు అన్నాను మాట్లాడితే, మోర్ ఓవర్ ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా రాయబడ్డ వాక్యం సమాధానం వెతకొచ్చు. శ్రీకాంత్ నువ్వేం అనుకుంటున్నావు మాట్లాడు.
ఇక్కడ వద్దు అని దానికి రీజన్ ఏంటో కూడా క్లియర్ గా రాసేసాడు సార్. మనం ఏ దానం కోసం వెతకాలో కూడా రాశాడు సార్. కాబట్టి మనం తప్పు కాదు అనే స్టేట్మెంట్ కంటే మనం ఏది చేసినా దానికోసం చేద్దామని సార్ ఇచ్చిన రెండో స్టేట్మెంట్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. దానికి ఫస్ట్ స్టేట్మెంట్ అవసరం లేదు అని అంటున్నాను సార్. అంతే సార్ చెప్పింది చాలా బాగుంది. ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాడు వాక్యం చెప్తుంది వద్దు, ఇక్కడ వద్దు అక్కడ చేసుకోండి, ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ దానికోసం వాడుకుందాం అన్న దాని స్టేట్మెంట్ ఒప్పుకుంటున్నాను సార్. వందనాలు సార్. అంతే సార్.
19వ వచనంలో వద్దు అనేసాడు కాబట్టి దాన్ని తప్పు కాదు అని మనం మాట్లాడలేము. భూమి మీద కూడబెట్టుకోవడమే తప్పు, పరలోకం కొరకు ఖర్చు పెట్టడం కరెక్ట్, కానీ కూడబెట్టుకోవడం తప్పు కాదు అని మాట్లాడడానికి 19వ వచనం ఒప్పుకోదు అని శ్రీకాంత్ అంటాడు. ఇంకా ఎవరైనా ఇంకొకరు మాట్లాడతారా రమేష్ ఏ గారి స్టేట్మెంట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ మీద మీరు ఏకీభవిస్తే మేము బాగుందా అని చెప్పండి, విభేదిస్తే కాదండి అని చెప్పండి.
అన్న ప్రేమించాడు అన్న.
అనుసూయ
అన్న, నిన్న దినాన మనం డిస్కస్ చేశాము నీకున్న యవనస్తుని గురించి. నీకున్న ఒకటి పొదవ ఉంది, నీ ధనాన్ని ఆమె బీదలకిమ్ము నన్ను వెంబడించమన్నాడు కదన్న. ఈలోక ధనము కాదు పరలోక ధనం అని నేను అనుకుంటున్నాను. క్లియర్ గా వద్దని చెప్పినాడు.
వద్దు అని ధనవంతుడైన అధికారితో ఏసయ్య మాట్లాడేశాడు కాబట్టి ఇక వద్దు అనే ఉంది. ఆ తప్పేం కాదు అని అనడానికి లేదు. మొత్తం అంతా అమ్మమ్మ అన్నాడు కాబట్టి తప్పు కాదు అన్న స్టేట్మెంట్ వద్దు అని చెప్పి అనసూయ అంటుంది. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ జోసెఫ్ ఒక స్టేట్మెంట్ మాట్లాడాడు. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. జోసెఫ్ ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే జోసెఫ్ అన్నాడు, తర్వాత సుధాకర్ కూడా అన్నాడు. ఓకే, ఎంత సరిగ్గా మాట్లాడతారంటే జోసెఫ్ ఏమంటారంటే సుధాకర్ ఎడ్కాన్సే పెద్దపల్లి, ధనం అవసరం లేదా అని ప్రశ్న అడిగాడు. అది ఆల్రెడీ మాట్లాడుతున్నారు. 20వ వచనంలో ధనం దేవుని మహిమ కోసం వాడుకోవాలని స్టేట్మెంట్ మాట్లాడారు. అయినా మీరు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారు అర్థం కాదు. మీకు డిస్కషన్ జరిగింది, అది ధనాన్ని వాడేద్దాము, ఖర్చు పెడదాము, ఆత్మల రక్షణ కొరకు, బీదల కొరకు ఇద్దాము అని వాడేశారు. జోసెఫ్ ఏమంటాడంటే భూమి మీద ధనం కూర్చుకోవద్దు అంటే దాచుకోవద్దు అని, అంతేగాని సంపాదించవద్దు అని కాదు. సంపాదించండి కానీ దాచుకోవాల్సింది మాత్రం పరలోకంలో. సోమరభూతుల్లో ఉండొద్దు, కష్టపడండి, సంపాదించండి, ఖర్చు పెట్టండి, అది మనుషుల రక్షణ కొరకు అని అంటాడు. దాచుకోవద్దు అని తప్ప సంపాదించవద్దు అని కాదు. చాలా చక్కటి అబ్జర్వేషన్, బాగుంది. ఎవరు ప్రైజ్ లాడన్న సంపత్ అనుకుంటా?
నర్సయ్య సార్.
నర్సయ్య గారు, నర్సయ్య గారు మాట్లాడండి.
ఏం లేదు సార్, ఆ సుధాకర్ అన్న వచ్చానుకు ఒకటే దానికి రిఫరెన్స్ సార్, 1:9-18 చెప్తారు సార్. ఖచ్చితంగా రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొంచు మేలు చేయవారు, సత్క్రియ ధనం గలవారు, ఔదార్యం గలవారు, తమ ధనంలో ఇతరుల పాలిచ్చే వారిని ఉండవాలని చెప్పింది సార్ అక్కడ. ఏంటంటే ఇహలోకం అన్న ధనమును గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనం.
అర్థమైంది. తదుపరి సుధాకర్ గారు మొదటి తిమోతి 6:18-19 అక్కడ యహమందు ధనవంతులు దాన్ని ఎలాగ ఖర్చు పెట్టేయాలో రాశాడు. కాబట్టి ధనం అవసరం లేదా అన్న మాట దగ్గర దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలాగ పరలోకంలో కూర్చుకోవాలో కూడా రాయబడ్డ విషయాలు జ్ఞాపకం చేస్తున్న నరసయ్య గారు. బాగుంది ఆ ప్రశ్నకు సూటబుల్. ఇక మన చాట్ బాక్స్ లోకి వెళ్ళొద్దు, వాళ్ళు అలాగే అడుగుతూనే ఉంటారు. మన అవసరం అయితే వెళ్దాము. మీరు ఇక్కడ మాట్లాడండి
అన్న. ప్రేజ్లాడు అన్న.
అమ్మా
26వ వచనములన్న. ఆకాశ పక్షులు విత్తవు కోయవు కూర్చుకొనవు అని అంటున్నాడు. మరి మీరు వారికంటే బహు శ్రేష్ఠులు అన్నారు కదన్న, మరి మనుషులు కూడా అలా చేయకుండా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న?
చాలా మంచి ప్రశ్న. ఆకాశ పక్షులు అయితే వ్యవసాయం చేయట్లేదు, కూర్చుకోవట్లేదు. అంటే మనం కూడా పని చేయొద్దు, కూర్చుకోవద్దు అనేనా దీని అర్థం అని అడుగుతుంది అనసూయ. అంతేనమ్మా నీ ప్రశ్న?
అవునన్నా అంతే.
బాగుంది, మాట్లాడితే బాగుంటది. ఇదేదో మనకి కొంచెం రిలీఫ్ ఇచ్చే వాక్యం లాగా ఉంది. మాట్లాడండి. ఇప్పుడే మీరేమన్నారంటే కూర్చుకోవద్దు అన్నాడు తప్ప సంపాదించొద్దు అనలేదు అని జోసెఫ్ అన్నాడు, మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ 26వ వచనం అది కూర్చుకోవు కదా అంటున్నాడు. అవి విత్తవు కూడా, కోయవు, వ్యవసాయం చేయవు అని అంటున్నాడు. అంటే మనం ఏం పని చేయొద్దు అనా ఈ వాక్యం అర్థం? మాట్లాడండి. 26
అలా కాదు, అవి విత్తవు కోయవు, ఆ పని చేసే అవకాశం వాటికి ఇవ్వలేదు, మనకి ఇచ్చాడు. మనం విత్తగలం, కోయగలం, చేయగలం. అలా అర్థం చేసుకోకూడదు, మనం పని చేయాల్సింది.
సార్ వందనాలు సార్. ఇక్కడ 25 నుండి అది అర్థం చేసుకోవాలి సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే మనుషులు చింతిస్తున్నారు ఏం జరిగిద్దో, రేపేం జరిగిద్దో, ఏం జరిగిద్దో అని. అక్కడ ఆకాశ పక్షుల్ని పోల్చాడు కానీ సార్ పనుల గురించి పోల్చలేదు. ఒకవేళ అలాగే ఆలోచిస్తే పని చేసుకున్న నువ్వే ఎట్లా బాధపడితే, ఇంత జ్ఞానం ఉన్న నువ్వే ఎట్లా బాధపడితే, ఏ జ్ఞానం లేని ఏ పని చేయలేని ఆకాశ పక్షుల్నే నేను పోషిస్తున్నాను కదా, నువ్వెందుకు చింతిస్తావని చింత గురించి మాట్లాడుతున్నారు సార్. మీరు పని చేయొద్దని మాట్లాడలేదు. వందనాలు.
చింత కొరకు తీసుకోవాలి అంతే తప్ప పని చేయొద్దని కాదు అని అంటున్నారు. అనసూయ నీకేమైనా సమాధానం వచ్చిందా? సారీ అంతే అనసూయ.
వచ్చిందన్న మనకు మొదట ఆది కాండంలో అంటాడు 6 దినాలు పని చేసి 7వ దినాన్ని విశ్రమించమన్నాడు కనుక పని చేయమంటుండు. నేను ఇలా అనుకుంటున్నాను.
ఇంకా సాటిస్ఫై కాదని అర్థమైంది. నేనేమంటానంటే అమ్మా ఇక్కడ ఇలా అన్నారు ఈ కామెంటేటర్స్, చాలా చక్కగా ఉంది ఈ మాట. పక్షుల పట్ల దయ చూపే దేవుడు తన సంతానాన్ని విస్మరించడు, అయితే పక్షులు సహితం కొమ్మ మీద కూర్చుని దేవుడు వాటి నోళ్లలో ఆహారం పడేస్తాడని ఎదురు చూడవు. అవి గూళ్ళు కట్టుకుని దేవుడిచ్చే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వీళ్ళు ఏమన్నారంటే పని చేయొద్దు అంటే సోమరబుద్ధలో కూర్చోమని కాదు, పని పక్షులు కూడా ఏరుకుంటాయి, పక్షులు కూడా వేటకెళ్తాయి కానీ చింతించవు. మనుషులు చింతిస్తున్నారు, చింత కోసం మాట్లాడుతున్నాడు, పని చేయొద్దని కాదు. అలాగని చెప్పి అది కూర్చుకోవు, అలాగని చెప్పి ఎక్కువ సంపాదించుకోవు అని కూడా కాదు అని ఈ సజీవాహిని కమెంటేటర్స్ అంటారు. ఇక్కడ ఏమైనా అనసూయ నీకేమైనా సమాధానం వచ్చిందా? ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేమైనా ఉంటే మాట్లాడండి, లేకపోతే మనం క్లోజింగ్ చేద్దాం. ప్రసాదన
సార్, నా పోర్షన్ లో 27:28 ప్రకారము చింతించడం వల్ల మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేము, వస్త్రముల గురించి మీరు చింతింపొద్దు, అడవి పూలు ఎలా గెదుగుతున్నావో చూడండి అంటున్నారు సార్. అయితే ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లుగా అవి చింతించవు సార్, కానీ ఏ రోజుకు ఆ రోజు అవి ఆహారాన్ని సమకూర్చుకొని అంతటితో తృప్తి పడతాయి. మనం కూడా అలా ఉండాలి. చింతించడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కోపం వస్తుంది, అసహనం వస్తుంది సార్. మనకున్న దాన్ని బట్టి మనం సంతృప్తిగా ఉండగలిగితే ఆ చింత అనేది మనకు రాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. చింత చాలా నష్టాన్ని అంటే కోపాన్ని పుట్టిస్తుంది, అసహనం పెరుగుతుంది సార్ మనలో.
ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ చింత కోసం కూడా ఎక్కువ రాయబడింది. దీని మీద ప్రసాద్ అన్న కొంత వివరణ ఇచ్చారు, చింతించుట కొరకు కొంత వివరణ ఇచ్చారు. ఈ ఇక్కడ చింతన కాంటెక్స్ట్ లో నుంచి ఏమైనా ఒకరిద్దరు మాట్లాడితే బెటర్ గా అర్థం చేసుకోగలుగుతాం.
సార్ ఒక సమప్ లాగా మాట్లాడుకుంటే సార్, 19-34 వరకు ఒకే కాంటెస్ట్ లో ఇక్కడ హెడ్డింగ్ ఏమొస్తుందంటే ధనము కూర్చుకొనవద్దు అనేది టాపిక్ సార్. ఎక్కడ కూర్చుకోవాలి అన్నది వివరణ సార్. దాన్ని పోల్చి ఆకాశ పక్షుల్ని వీటిని మాట్లాడి కంపేర్ చేసి అవి రేపటి కోసం ప్రయాసపడట్లేదు, ఈ రోజు కోసం వాటిని నేను పోషిస్తున్నానని చెప్పాడు సార్. తర్వాత గడ్డి పువ్వుల దగ్గర కూడా అవి అంత వన్ డే కూడా అలంకరించబడినాయని, సొలోమోను ఈ లోకంలో ధనం అంత సంపాదించుకున్నా అతని వైభవం కంటే వీటి వైభవం ఎక్కువ ఉన్నాయి, దేనికోసం మీరు అంత ప్రయాసపడుతున్నారని హెచ్చరిస్తున్నాడు సార్. తర్వాత ఈయన చెప్పే రేపటి గూర్చి చింతింపకుడి చింతింపకుడు పైనుండి చింతించొద్దనే ఉంది సార్. అంటే రేపేమైపోద్దాం అని ఇవాళే మనం మన తాపత్రయం అంతా ధనం మీద, సమకూర్చుకోవడం మీద, వీటి మీద పెట్టేస్తున్నాం, గాని దేవుని మీద, దేవుని రాజ్యం మీద, పరలోకం మీద లేదు. 33 ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి చెప్తున్నాడు సార్. ధనం ఇవాళకి చాలు, ఇవాళకి సరిపడా సంపాదించుకుంటే చాలు, మనం సంపాదించుకుని పరలోకంలో పరలోక రాజ్యం గురించి ఆలోచించాలనేది ఈ టాపిక్ అంతటికి సరిపోతుంది సార్. వందనాలు సార్.
టోటల్ గా ఓవరాల్ గా హెడ్డింగ్ ఆ దారం ఆ కాంటెక్స్ట్ శ్రీకాంత్ మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రశ్న, చింత ఎంతవరకు అర్థం చేసుకుందాం, చింతని మీరు ఏమైనా దాని మీద మాట్లాడండి మిగతా వాళ్ళకి అర్థం అవడం కోసం. ఎక్కువ రిపీటెడ్ వర్డ్ కాబట్టి ఇక్కడ చింత మీకు ఎలా అర్థమైంది మాట్లాడండి.
అంటే చింతించటం అంటే ఆలోచించటం తప్పు కాదు, కానీ మంచి వాటి విషయం ఆలోచించాలి. ఎక్కువ ఆలోచించినా పర్వాలేదు, కానీ వేస్ట్ వాటి గురించి ఆలోచించటం వల్ల మనకు కోపం వస్తుంది, నష్టం వస్తుంది, అసహనం పెరుగుతుంది. దానివల్ల మనకి ఏమి లాభం కూడా ఉండదు, వేస్ట్ అయిపోద్ది టైం.
అదేమైంది, చింత అంటే ఆలోచించటం, మీరు దానికోసం ఎక్కువ ఆలోచిస్తా ఉంటే అదే చింత అని అన్న మాట్లాడారు. దానివల్ల కోపం వస్తుందట, అసహనం వస్తుందట. మరొకరు మాట్లాడారండి చింత మీద.
చింత అంటే ఆలోచన తప్ప ఆలోచించడమే, అది ఆందోళనతో కూడింది అంటే కొంచెం.
చింత అంటే ఆలోచించటం, రెండవ మాట ఆందోళన చెందటం కూడా అని ఇమానుయేల్ మాట్లాడుతున్నాడు. బాగుంది, ఇంకొకరు మాట్లాడండి. చాట్ బాక్స్ లో కూడా పార్టిసిపెంట్స్ చింత మీద మీరు మాట్లాడవచ్చు. మా వాళ్ళు స్టడీ టీమ్ ఎందుకు చింత మీరు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు, మీకు అవకాశం ఇచ్చారు.
అన్న ప్రయత్నాడన్న, మీరు చింతించడం వలన ముందు ఎక్కువ చేసుకున్నారు, తక్కువ చేసుకున్నారు, తెల్లగా నలుపుగా చేసుకున్నారు అన్నది అన్న చింత ఇలా అనుకుంటున్నారన్న.
అర్థం కాదు, మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని నువ్వు అనుకున్నావు, కొంచెం అర్థమేలా మాట్లాడు.
మీరు చింతించటం వలన మీ తలలో వెంటక నలుపు గానైనా తెలుపు గానైనా చేయడని చెప్పింది కదమ్మా, చింత వద్దని నేను అనుకుంటున్నా. అట్లా అనుకున్నా,
చింత వద్దని అర్థమైంది. చింతని డిఫైన్ చేయండి, లేదా చింతను ఈ కాంటెక్స్ట్ లో ఎలా అర్థం చేసుకోవచ్చో సందర్భంలోంచి చూడండి అని అంటున్నా. చాలా చక్కగా నరసప్ప కర్నూలు నుంచి ఒక వాక్యాన్ని పంపించాడు. రెండో కొరింథీ 11:28, సంఘములన్నింటిని గూర్చి చింత నాకు కలదు అన్నాడు పౌలు. మీరు పరసంబంధమైన వాటి కోసం చింతించండి, సంఘాల కొరకు చింతించండి, కానీ మీకోసం మీ అవసరాల కోసం చింతించొద్దండి అని అంటాడు ఆ వాక్యాన్ని పెట్టి. బాగుంది,
బాగుంది సార్,
ఆ మాట బాగుంది. భూ సంబంధమైన వాడు కూడా చింతించకద్దు, పరలోక సంబంధమైన వాటి విషయంలో ఖచ్చితంగా మీరు చింతించాలి. ఇంకొక మాట ఎవరు, ఇంకొక మాట రాజు గారు పంపించారు 1 పేతురు 5:7, ఆయన మిమ్మల్ని గురి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన చూసుకుంటాడు, ఆయన్ని డిపెండ్ అయిపోయండి అని మాట్లాడుతున్నారు. ఓకే, బాగా మాట్లాడారు. ఇక్కడ చింత అన్నదానికి నేను భావించేది ఏంటంటే ఇది కంక్లూడింగ్ లో మాట్లాడుతున్నమాట, రేపటిని కూర్చి చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతులు కూర్చి చింతించును. చింత అనేసరికి నా కూతురు పెళ్ళి అవుతుందో లేదో అని భవిష్యత్తు కొరకు ఆలోచించే విషయాలు, ఉద్యోగం వస్తుందో లేదో అని భవిష్యత్తు కోసం ఆలోచించే విషయాలు సాధారణంగా చింత మనకు అర్థమవుతుంది, దానికోసం వర్రి అవుతున్నారు అంటాం. కానీ వాట్ అబౌట్ టుమారో అనుకోవడమే చింతగా ఇక్కడ డిఫైన్ చేస్తున్నాడు. ఆకాశ పక్షులను పోల్చి, అడవి గడ్డిని పోల్చి, నేడుండి రేపు వేయబడులు పొయ్యిలో వేయబడి గడ్డి అన్నాడు. జస్ట్ రేపటి కొరకు కూడా మనం ఆలోచిస్తూ ఉంటే, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే మీరు చింత కలిగిన వారే. రెండవ మాట, మీకు విశ్వాసమే లేదు, దేవుడి మీద ఆధారపడతా లేదు, పక్షులకు ఉన్న కనీస విశ్వాసం కూడా లేదు అని ఈ ప్యాసేజ్లో మాట్లాడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. అనసూయ కూడా అలాగే అనిపించింది. అక్కడ బాగుంది, ఆల్మోస్ట్ మనం అన్ని మాట్లాడినట్టే ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా ఈ ప్యాసేజ్ లో? ఒకవేళ ఏమి కాకపోతే ఈరోజు కంక్లూడ్ చేసేయచ్చు.
అన్న చిన్న డౌట్ అన్న, మీరు చదివింది ఏమంటున్నాడు అంటే రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును అంటున్నాడు అన్న. దినము మనుషులు అయితే చింతిస్తున్నారు, కానీ దినము దాని సంగతులను గురించి చింతిస్తుంది అని అంటున్నారన్న. ఎలా ఇది ఎట్లా అర్థం చేసుకోవాలన్న?
బాగుంది, ఎవరైనా అనసూయకి హెల్ప్ చేస్తారా? 34:1, రేపటిని గూర్చి, రేపటి దినం దాని సంగతులు గురించి చింతించను అన్న మాట మీద మీరు ఏమైనా మాట్లాడతారా? తను అడుగుతుంది.
సార్ భవిష్యత్ అనేది మన చేతిలో లేదు, మనకు తెలియదు సార్, రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, కాబట్టి దాని గురించి ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు అనే ఆ కాంటెక్స్ట్ లో మనం ఉండాలి సార్. దేవునికి భవిష్యత్తు తెలుసు, మనకు తెలియదు, రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు కాబట్టి ఆయన మీద ఆధారపడి మన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చింత ఉన్నా దేవుడి మీద వేయమని చెప్తుంటారు.
అద్భుతంగా మాట్లాడారు, కానీ మా ప్రశ్నకు సమాధానం కాదు. మా ప్రశ్న ఏంటి, ముప్పై నాలుగులో రెండవ భాగం రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఈ వాక్యం యొక్క భావం ఏంటి? అది ప్రశ్న.
రేపటి దినము అంటే సార్ రేపు జరగాల్సిన కార్యక్రమం అంతా దేవుని చేతిలో ఉంది కదా సార్, ఆ దినము ఏం జరగాలో దేవుడే దాన్ని నడిపిస్తారని అనుకుంటున్నా సార్.
మేబీ ఈ వాక్యం ఇలా రాసుకొచ్చాము, రేపటిని గురించి చింతించుకుడి, రేపు దేవుడు చూసుకుంటాడు అని అని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోమంటాడు అన్న ప్రసాదం. ఓకే, బాగుంది అనుకుంటే మాట్లాడండి, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి మిగతా వాళ్ళు. ఇంకేమైనా మాట్లాడతారు ఇక్కడ? నీకేమైనా సమాధానం వచ్చిందమ్మా అనసూయ?
అన్న ఇంకొంచెము ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది అనుకుంటున్నా.
శ్రీకా,
రేపటి గురించి వాళ్ళు చింతించేస్తే రేపు చింత పడకుండా ఉండాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి ఉండదు. రేపు మళ్ళీ చింతించాలి కదా, ఏ నాటికి ఆ నాటికి చాలే, ఇవాళ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇవాళ చింతించదు, ఇవాళ గురించి వాళ్ళు చింతించు, రేపు గురించి రేపు చింతించదు కానీ అన్నట్టుంది సార్ అన్నమాట.
కొంచెం వివరిస్తావా? ముప్పై నాలుగో వచనం మీద శ్రీకాంత్ మాట్లాడాడు, ఏమన్నా కొంచెం వివరిస్తావా?
అదే సార్, మనం పైనుండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే సార్, తినటం తాగటం రేపేమైపోద్దో వీటి గురించి ఆలోచించడం కంటే ఈ రోజు అవి అయిపోతే ఇక్కడ ఉందిగా సార్ దేవుని రాజ్యాన్ని నీతిని వెతకమంటున్నాడు, వాటి గురించి చింతించు అన్నట్టుగా ఉంది సార్. వందనాలు సార్.
ఒకసారి నేను ఆంధ్రప్రదేశ్ బైబిల్ చదువుతా ఉన్నా. So do not worry or be anxious about tomorrow, for tomorrow will have worries and anxieties of its own. Sufficient for each day is its own trouble. దీని అర్థం ఏంటంటే రేపు కావలసిన టెన్షన్స్, రేపు రావాల్సిన ఇబ్బందులు, రేపు ఉండాల్సిన పురాకులు రేపు ఉంటాయి, రేపు ఏదో బెటర్గా ఉంటుంది అనుకోవడానికి ఏమీ లేదు. ఈ రోజు కావలసినంత తలనొప్పి ఆ రోజు ఉంటుంది, కానీ రేపటి తలనొప్పిని కూడా ఈ రోజు పెట్టుకొని నువ్వు తలనొప్పి తెచ్చుకోవద్దు అని మాట్లాడుతున్నాడని నేను అంటాను. ముప్పై నాలుగులో ఈ సజీవ వాహిని కమెంటేటర్స్ ఏమంటారంటే, ముప్పై నాలుగులో ఇలా అంటున్నమాట, విశ్వాసులు ఆందోళన చెందకూడదని చెప్పడానికి పైవచనాలు నాలుగు మంచి కారణాలున్నాయి. అవి నాలుగు కారణాలు చాలా చక్కగా రాశాడు. ఈ చివరి మాట, ఏ రోజు కా రోజు ఆయనలో నమ్మకంతో జీవించాలని మాత్రం చెప్తున్నాడు. యాంప్లిఫై బైబిల్లో కూడా కమెంటేటర్స్ ఏం మాట్లాడలేదు, కానీ ఇక్కడ యాంప్లిఫై బైబిల్లోంచి నేను మాట్లాడాను. ఏమైనా నీకు అర్థమైందా అనసూయ?
అన్న ఇప్పుడు వాక్యానుసారంగా కాలేగానైనా ఆత్మీయంగా అర్థం చేసుకోవచ్చు అన్న, దేవుడే చూసుకుంటాడని.
వాక్యానుసారంగా అర్థం కావడానికి ఏం చేశానంటే యాంప్లిఫై బైబిల్ చదివాను, చదివి వివరించాను. ఇక్కడ ఏమంటారంటే తెలుగులో ఉంది, యాంప్లిఫై బైబిల్లో కూడా చాలా చక్కగా ఉంది. సో డు నాట్ వరీ ఆర్ బీ యాంగ్జియస్ అబౌట్ టుమారో, చింతించొద్దు రేపుడు కోసం, ఎందుకంటే ఫర్ టుమారో విల్ హ్యావ్ వర్రీస్ అండ్ యాంగ్జైటీస్ ఆఫ్ ఇట్స్ ఓన్. రేపటి తలనొప్పి రేపు ఉంది. సఫిషియంట్ ఫర్ ఈచ్ డే ఈజ్ ఇట్స్ ఓన్ ట్రబుల్. ఈ రోజుకి ఆ రోజుకి కావలసినంత ట్రబుల్స్ ఉన్నాయి, వర్రీస్ ఉన్నాయి, యాంగ్జైటీస్ ఉన్నాయి. కానీ ఈ రోజు రేపటి కోసం ఏమి ఆలోచించి డబల్ చేసుకోవద్దు, రేపటి పండుగ రేపటి ముందు సరిపోటుగా ఉంది అని అంటున్నాడు. బాగుంది, మనం ముగించుకోవచ్చు మరైతే. ఇంకేమి ప్రశ్నలు లేకపోతే, మీరు బాగా మాట్లాడారు, ఆల్మోస్ట్ అన్ని మాట్లాడారు. సఫిషియెంట్ గా సజీవ వాహనం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయగలిగాం. రైట్, అప్లికేషన్స్ మాట్లాడండి. అప్లికేషన్స్ వరుసగా మాట్లాడవచ్చు. రమేష్ సిఐ గా మీ అప్లికేషన్ మాట్లాడండి.
అన్నా ప్రయత్నం అన్నా.
ఎస్ కదా,
ఈ 19 నుంచి 34 వరకు కూడా ఈ కాంటెక్స్ట్ అంతా కూడా నాకు అర్థమైందేనండి. దేవుడు ఏ రోజుకి ఆ రోజే మనకు కావాల్సిన వస్త్రాన్ని గురించి, ఆహారం ప్రాణాధారానికి ఏంటి మనకి జీవనాధారం అదే కాబట్టి, ఆ వస్త్రాలని ఆహారాన్ని దేవుడు ధరింపు చేస్తాడు. మన వాటికంటే శ్రేష్ఠం కాబట్టి, ఆకాశ పక్షుల జంతువులకంటే. కాబట్టి ముందుగా దేవుని రేఖ రాజ్యాన్ని వెతకండి, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు కష్టపడండి అని అర్థం చేసుకోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తాడన్నా. వీటి గురించి నాకు అర్థమైంది మీరు అప్లికేషన్ లో.
చాలా చక్కటి అప్లికేషన్. రెండోది, మనం అచీవర్స్ మీద డిస్కస్ చేయలేదు. ఈయన అబ్రహం గారు ఏమంటారు, బాబు అన్ని చెప్పారు, 32, 33 మీద మాట్లాడండి బాబు అని అంటారు. అదే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి అన్నది మీరు అసలు మాట్లాడలేదు. అది కొంత మనం టచ్ చేసాం. రేపటి కోసం చింతించొద్దు, దేవుని రాజ్యాన్ని వెతకండి. ఏమైనా 33 మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న దాని మీద ఏమైనా ఒక్కరు మిత్రం మాట్లాడితే బెటర్. కీవర్స్ ఇది టచ్ చేయలేదు మా.
అదే అన్న, 31 ఏమంటున్నాడండి, కాబట్టి అనే మాట వచ్చినప్పుడు ఆ పై వాటి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అని ఎప్పుడు అంటాం, ఒక విషయాన్ని చెప్పిన తర్వాత కాబట్టి మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పి 31, 32 అసలు ప్రభు ఏం చెప్తున్నాడు అన్నది చాలా క్లారిటీగా చెప్పారనమాట. కాబట్టి మనము ఈ వస్త్రాల గురించి, ఈ యొక్క ఆహారం గురించి, వాటి గురించి ఎక్కువగా మనం ఇది కాకుండా, అవి దేవుడు ఇస్తాడు సర్వజీవులకి ఆహారాన్ని తన చేతి గుప్పులు విప్పి ఆయన తగిన వాటిని పోషిస్తాడు తగిన కాలంలో. అది మనకి వాక్యం కూడా ఉంది. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దేవుని, మీరు దేవుని యొక్క సంబంధులు కాబట్టి, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క ప్రజలం కాబట్టి, ముందు దేవుని యొక్క రాజ్యం గురించి, అన్నిటి గురించి వెతకండి, ఆ రాజ్య వ్యాప్తి గురించి మనకి ఎక్కువగా మాట్లాడుతున్నాడన్న ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది.
అప్లికేషన్స్ లో మొదటి అప్లికేషన్, నీ అప్లికేషన్ ఏమని చెప్పావు ఒకసారి. చింతించకూడదు, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుడి మీద ఆధారపడాలి, అంతేనా రమేష్?
అవునన్న, మన జీవనాధారానికి కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చిస్తాడు. దాని దృష్టాంతం కూడా చెప్పాడు అనమాట. ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ఏ రోజు ఆ రోజు కావాల్సింది ఆయన పరలోకం నుంచే కురిపించాడు. కాబట్టి ఎక్కువగా కూర్చుకున్నోడికి ఎక్కువగా కాలేదు, తక్కువగా కూర్చున్నోడు తక్కువగా కాలేదు. కాబట్టి ఇక్కడ మనం దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం గురించి, ఆయన నీతి గురించి మనం కావాల్సింది ఇదే. ఏ మనకి పరలోకంలో ధనాన్ని సమకూర్చేవి కాబట్టి ఆ రాజ్యం వెతకాలి, రాజ్య వ్యాప్తి గురించి ప్రయాసపడాలా, ఆ నీతి కలిగి జీవించడం, నీతికి సంబంధించిన కార్యాలు చేయటం అనేది మనకు అర్థమవుతుందనా?
ఎస్. తర్వాత నరసయ్య గారు మీ అప్లికేషన్ మాట్లాడతారా?
సార్ నాది 22 తీసుకుంటాను సార్. కన్ను దేవుని వైపు మన దృష్టి ఉండేదంటే మనం ఎప్పుడు వెలుగుమయంగానే ఉంటాం కాబట్టి నా దృష్టి దేవుని పైనే ఉంచి దేవుని చిత్రాన్ని ప్రకారం నడుచుకొని వెలుగు సంబంధంగా జీవించాలని నేను నిర్ణయించుకున్నా సార్.
చాలా సంతోషం. నా దృష్టి దేవుడి మీదే ఉంటుంది, అది నా తీర్మానం. చాలా బాగుంది. తర్వాత సంపత్. సంపత్ అనసూయ మిగతా వారు పార్టిసిపెంట్స్ కూడా మెడిటేషన్స్ పంపించాను. పార్టిసిపెంట్స్ కూడా నేను ఈ స్టడీ అంతట్లో నుంచి ఇలా అన్వయించుకుంటున్నాను, ఇలా తీర్మానించుకుంటున్నాను, అప్లికేషన్ చాట్ బాక్స్ లో పెట్టండి. అనుసూయ
అన్న, ప్రభు అయితే నా రాజ్యం నీతిని మొదట వెతకమన్నాడన్న, నేను కూడా అది వెతకటాలని అప్లికేషన్ చేస్తాను.
ప్రభు రాజ్యాన్ని వెతుకుతాను. ఓకే, బాగుంది. ఈయన సంతతి ఏమైపోయాడు, మ్యూట్ లో ఉండిపోయాం చూడండి. తర్వాత సంపత్
మాట్లాడండి. సార్, దేవుడు నువ్వు అనుకుంటే నీ ఎక్కడ తెలుసు దేవుడు.
మీ వాయిస్ రావట్లేదు, బ్రేక్ అయిపోతుంది, చూసుకోండి. ప్రసాద్ అన్న.
సార్, ప్రైజ్ లార్డ్ సార్. మనము ఈ భూమి మీద ఉండేది కొద్ది కాలమే కాబట్టి ఇక్కడ మనం బ్రతకటానికి మనం పనిచేయాలి, ఉద్యోగం చేసుకోవాలి, పిల్లల్ని భార్యను పోషించుకోవాలి, ఇక్కడ సఫిషియెంట్ గా మనం ఉండాలి. రెండోది, ఎక్కువ కాలం మనం పరలోకంలో శాశ్వతంగా ఉండబోతున్నాం
కదా. మనం లేదు, అప్లికేషన్ లో మనం ఉండదు. నేను కొరివి ప్రసాద్ అనే నేను అని మాట్లాడాలి మీరు.
ఆ రాజ్యము కట్టే విషయంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రయాసపడాలి, ఆ నిశ్చిత్వం కొరకే మనం నేను కష్టపడాలి అని తీర్మానం
చేస్తాను. దేవుని రాజ్యం కోసం కష్టపడాలి, అద్భుత వెతకాలే ఉంది కదా, దేవుని రాజ్యం కోసం కష్టపడాలి, రాసుకుంటున్నా. తర్వాత శ్రీకాంత్.
సార్ వందనాలు సార్. శ్రీకాంత్ అను నేను. ఈ రోజు నుండి భూమి మీద ధనం కూర్చుకోవడానికి కాకుండా పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి, భూమి మీద సంపాదించుకునే వాటి గురించి చింత, ఎలా బ్రతుకుతామనే ఆలోచన, ఇవన్నీ విడిచిపెట్టి ఆయన రాజ్యాన్ని సువార్త ప్రకటనలో పరిచర్యలో పాలు పంపులు పంచుకుంటూ ప్రభు చిత్తానుసారం నడిస్తే ప్రభు ఖచ్చితంగా నాకు కావలసిన ప్రతిదీ ఆయన దయచేస్తారని నమ్ముతూ ధనం మీద వ్యామోహం విడిచి దేవుడి మీద, దేవుడి పని మీద కాన్సన్ట్రేట్ చేయాలని నిర్ణయించుకుంటున్నాను సార్. వందనాలు.
అంటే చెప్పిందంతా బాగుంది. మేము రాసుకోవడానికి మళ్ళా షార్ట్ గా సింగిల్ సెంటెన్స్ లో చెప్పు. సందీప్ ఏమంటారంటే, ఏంటి సార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అంత పెద్ద చెప్పారంటున్నాడు. అప్లికేషన్ కాదు ప్రమాణం చెప్పమన్నాడు, ప్రమాణ స్వీకారం వద్దంటున్నాడు. సరే, మీరు రాసుకునేలా మళ్ళా చెప్పు.
నేను ఫోన్ లో మాట్లాడతా సార్ సందీప్.
సందీప్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే, సందీప్ ఎక్స్ప్లెయిన్ చేయకండి, మేము రాసుకోవడం చెప్పి అంటున్నాను. అందుకే సందీప్ ను ఫోన్ చేయి.
ధనం మీద వ్యామోహాన్ని విడిచి దేవుడు పని మీద నా యొక్క భారం కలిగి ఉంటాను సార్. వందనాలు సార్.
అట్లాగే ధనం కొరకు కాక దేవుని కొరకు చింతిస్తాను. బాగుంది. తర్వాత ఇమానుయేల్.
వందనాలు సార్. అందరూ చెప్పారు, నేను చదివిన వచనాల్లోనే ఏం తినారో, ఏం తాగారో, ఏం ధరించుకోవాలని ఆ విషయాల గురించి సహజంగా నేను అప్పుడప్పుడు ఎక్కడ రేర్ గా ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచన కూడా అవసరం లేదు. ఒకవేళ ఆలోచిస్తున్నామంటే అది అన్ని జనులు వాటి అన్నిటి విషయమే విచారించరని గ్రహించి నేను అలా ఆలోచించుకుంటూ ఉండాలి అనేది పై ఉన్న వాటి వైపే నా దృష్టి మరసాలని నేను నిర్ణయించుకుంటున్నాను, తీర్మానం తీసుకున్నాను. థ్యాంక్ యూ.
మరలా చెప్పు. ఇప్పుడు ముందు ఒకటి చెప్పు, తర్వాత ఒకటి చెప్పు, ఒకటి చెప్పావో రెండు చెప్పావో అర్థం కాల. ఒకటి రాసుకోమంటే రెండు రాసుకోమంటావు, ఇదే
రెండు పాయింట్లు కూడా విచారించే విషయంలో లోక సంబంధమైన వాటి విచారిస్తే నేను దేవుని ఎరిగిన వాడిని కాదు అనే స్పృహలోకి వస్తాను. అలా కాకుండా వీటి అన్నిటి గురించి విచారించను అని తీర్మానం తీసుకున్నాను సార్.
ఓకే, నేను లోక విషయాల కొరకు విచారం వదిలేస్తాను. బాగుంది. తర్వాత దయా మ్యాథ్యూస్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసేసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాను సార్. ఈ దినం నేను తెలుసుకున్నది ఏంటంటే, దేవునికి ఒక పని అప్పగించిన తర్వాత, అంటే ఆయనకి ప్రార్థన చేసిన తర్వాత, నా చింత యావత్ దానిపైన వేసేసి ఆయన రాజ్యాన్ని మాత్రం ఎతకాలనుకుంటున్నాను సార్. దాని గురించి మరలా నేను ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
బాగుంది. ప్రార్థన చేశాక విచారాలు వదిలేస్తాను, ప్రార్థించిన వాటి విషయమే విచారించాను. ఎవరు మిస్ అయ్యారు? సంపద మిస్ అయ్యాడు. సంపద ఏమో బ్రేక్ అయిపోతుంది, లేకపోతే మీరు మెసేజ్ అనే
పెట్టండి. సార్
చెప్పండి.
చింత యావత్ నా మీద వేయడని దేవుడు చెప్తున్నారు. అందరూ
అట్లాగే ఆస్తులు కొరకు చింతించను, ఆత్మల కొరకు చింతిస్తాను అన్నట్టుగా చెప్పాడు ఆయన. బాగుంది, చాలా చక్కగా విచారాలు మాట్లాడారు, సారీ అప్లికేషన్స్ మాట్లాడారు, బాగున్నాయి. చాక్ బాక్స్ లో చాలా తక్కువ మంది పెట్టారు. మీరు దీని అంతటినీ చదివి బాగా ఉంది అనుకుంటే ఉపయోగం లేదు. బాగుంది కాదు, మార్చుకున్నాను, తీసుకున్నాను, వదిలేశాను, దిద్దుకున్నాను అన్నప్పుడు ఉపయోగపడుతుంది. సో అప్లికేషన్స్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఈ ప్యాసేజ్ నుంచి ఏది మీ అవగాహనకి లేకపోతే మీ ఆలోచన విధానాన్ని మార్చే విషయాలు వచ్చాయో, అవును ప్రభువా నేను మన ఇది నాకు వద్దు అని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏది బాగుందంటున్నావు, నేను ఎలాగే ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. అది అప్లికేషన్ రాసుకోవడం అంటే. ముగించుకుందాం, ఎవరైనా ఒకరు బాగుంది పెట్టండి, మీ అప్లికేషన్ పెట్టండి. ఈ స్టడీ టీం నుంచి ఒకరు టైం అయింది కాబట్టి బ్రీఫ్ గా స్తుతించండి, సమయాన్ని అప్చెప్పేద్దాం. తర్వాత అధ్యక్షులు గారు వాక్య ఫలింపు ప్రార్థన ఏమి అక్కర్లేదు, అది మేము చేసేస్తున్నాం. మీరు విజ్ఞాపన ప్రార్థన స్టార్ట్ చేయొచ్చు.
ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాదముల చెంత చేరి నీ బిడ్డలముగా మేమందరము కలిసి నాయన మత్తయి సువార్త 6:19-34 వరకు మేము ధ్యానించుండగా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. నాయన, మా జీవితాలకు అవసరమైన విషయాలను, సంగతులను మీరు మాకు బోధించారు. దేవ, వెలుగును గుర్చి, చీకటిని గుర్చి, చింతను గుర్చి, ప్రభువ నాయన ఆకాశ పక్షులను గుర్చి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, చక్కటి అప్లికేషన్ లోనికి మమ్మల్ని మీరు తీసుకొచ్చారు. ఏ విషయమై మేము చింతించాలో, ఏ విషయమై ఆలోచించాలో, ఏ విషయమై మేము ప్రభువ నాయన భారము కలిగి ఉన్నాలో మీరు మాకు నేర్పించారు. ఈ లోక సంబంధమైన విషయాలపైన మేము ఎక్కువగా ఆలోచించక పరలోక సంబంధమైన విషయాల్లో, దేవుని రాజ్యము విషయంలో, పరలోక ధనము విషయంలో మేము ఎక్కువ ఆలోచన కలిగి పైనున్న వాటిని వెతకాలి అని, మీ రాజ్యమును నీతిని మొదట వెతకాలని మీరు మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు యొక్క నాయన బైబిల్ స్టడీలో నడిపించిన మీ దాసులు మహేశ్వర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడను పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే ఎంతో చక్కగా అలర్ట్ అయి చాట్ బాక్స్ లో నైనా దీని విషయమై మాట్లాడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ గుడికి అంతటిని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.